నేను కూడా భగవద్గీత గురించి మీకు నేను కూడా ఈ భక్తి యోగంలో 4 శ్లోకాలు ప్రవచనం చేస్తాను.
అజ్యేష్ట సర్వభూతానాం మైత్ర కరుణ ఏవచ నిర్మమో నిరహంకారః సమదుఃఖ సుఖక్షణీ.
ఇక్కడ సిద్ధపురుషుడు యొక్క లక్షణాలు చెప్పాడు భగవంతుడు. ద్వేషం పనికిరాదని, ఇటువంటి ప్రాణులను కూడా ద్వేషించవద్దని భగవంతుడు చెబుతున్నాడు వాసుదేవ స్వామి. ఇక్కడ ఒక విషయం మనం గ్రహించాలి, మనం ఎవరైనా విమర్శిస్తే, మనకి ఎవరైనా అపకారం చేస్తే మనకు ద్వేషం కలుగుతున్న వాళ్ళని. ద్వేషకారణం ఉన్నప్పటికీ, అలా ఎవరైనా మనకు అపకారం చేసినప్పటికీ, ఎవరైనా మనం దూషించినప్పటికీ, మనం ద్వేషించినప్పటికీ తిరిగి మనం ద్వేషించకుండా దూషించకుండా ఉండమని భగవంతుడు చెబుతున్నాడు మనకు. ద్వేషం పనికిరాదు అని చెబుతున్నాడు. ఎందుచేత ద్వేషమే పనికిరాదు? ఇక్కడ మనకు లాజిక్ అవసరమే, మెటాఫిజిక్స్ అవసరం. లాయరు లాను ఎలా ప్రాక్టీస్ చేస్తాడో, డాక్టర్స్ మెడిసిన్ ఎలా ప్రాక్టీస్ చేస్తారో, ఆధ్యాత్మిక సాగరంలో ఉన్న మనం అందరం కూడా ట్రూత్ని ఎలా ప్రాక్టీస్ చేయాలి. ట్రూత్ని మనం ప్రాక్టీస్ చేసుకుంటూ పోతే ఇక్కడ ఉన్నటువంటి ట్రూత్ మనం ఆవిష్కరించబడదు. బయట కనిపిస్తున్నటువంటి గుళ్ళు గోపురాలు అన్నీ మనం కట్టుకున్నాయి, ఇక్కడ ఉన్న వస్తువు ఒకటే సత్యంగా మనకు అలా ప్రకాశిస్తాం. అయితే ఎందుచేత ఈ వస్తువు మనకు అనుభవంలోకి రావటం లేదు? కారణం అంటే మనలో కల్మషం. కల్మషం అంటే ఏమిటి? పాపం. మన ఎదురు మనిషిని ద్వేషిస్తున్నాం అనుకోండి, ఆ ద్వేషించడం అనేది ఒక కల్మషం, అది ఒక పాపం. ఈ ద్వేషం అనే గుణం వల్ల 4 ఆత్మను తెలుసుకోకుండా అది అడ్డుగా నిలబడదు. రాజు ఎందుకు అవసరం అంటే, ద్వేషం ఉంటే నాకు నష్టం ఏమిటి? ద్వేషం నాకు ఎందుకు ఉండకూడదు? ద్వేషం ఉండటం వల్ల నాకు అశాంతి వస్తుంది, ద్వేషం ఉండటం వల్ల నాకు దుఃఖం వస్తుంది. తప్పనిసరిగా 4 ద్వేషం ఉంటే నిజాన్ని నేను తెలుసుకోలేదు. నాకు ద్వేషం ఉంటే భగవంతుడికి నష్టం ఏంటి? భగవంతుడికి నష్టం లేదు, నాకే నష్టం. ఇది ఇక్కడ లాజిక్. నాకు నష్టం కాబట్టి విడిచిపెట్టమంటున్నాడు. ఏ మనిషి దుఃఖాన్ని కోరుకోడు. ద్వేషం ఉంటే తప్పనిసరిగా మనిషికి దుఃఖం వస్తుంది. ద్వేషం ఉండటం వల్ల జ్ఞానానికి విరోధం, ఆత్మకు విరోధం, మోక్షానికి విరోధం. మోక్షం అన్నా, ఆత్మను తెలుసుకోవటం అన్నా, జ్ఞానం అన్నా, ఇవన్నీ ఒకటి. జ్ఞానం అంటే ఏంటి? సర్వసాధారణంగా మన దృష్టిలో ఈ కాలేజీల్లోని యూనివర్సిటీల్లోని ఏ కొన్ని టెక్స్ట్ బుక్లు చదువుకుని ఇది పేపర్లు రాస్తే అది లెర్నడ్ ఇగ్నోరెన్స్ అన్నారు రమణ మహర్షి. నా స్వరూపంగా ఉన్నదాన్ని అంటే నేను ఎవరుగా ఉన్నానో ఆ సత్య వస్తువుని తెలుసుకున్నవాడే జ్ఞానం, అంటే నిజాన్ని తెలుసుకున్నవాడే జ్ఞానం. అయితే అటువంటి జ్ఞానం సంపాదించడం కోసం ఈ ద్వేషం అనేది అడ్డస్తాం. అంతే ఈ ద్వేషాన్ని విడిచిపెట్టమని వాసుదేవ స్వామి పదే పదే చెబుతున్నాడు. ఏ ప్రాణుల పట్ల కూడా ద్వేషం పనికిరాదు. ఏ ప్రాణి పట్ల సరే, ద్వేష కారణం ఉన్నప్పటికీ ద్వేషం ఎక్కడైతే లేదో అది ద్వేషం లేని స్థితి, అది జ్ఞాని స్థితి. సిద్ధపురుషుడు యొక్క లక్షణం, ఏ లక్షణాలు అయితే సిద్ధపురుషుడికి సహజంగా ఉంటాయో అవి భక్తుడు అంటే సాధకుడిని ప్రాక్టీస్ చేయమంటున్నాడు. గౌతమ బుద్ధుడి యొక్క దయ కారుణ్యం మనం ఉదాహరణగా చెప్పుకుంటాం. రమణస్వామి కారుణ్యం కూడా కేవలం మనుషులకే పరిమితం కాకుండా జంతుజాలం వరకు పాకింది. ఆయన కుక్కల్ని, పావురాల్ని, నెమళ్ళని, కోతుల్ని ఎప్పుడు కూడా అది ఇదే అని ఎప్పుడు అమ్మలేదు. వారి వీరు అని అంటే ఆయన ఉద్దేశం ఏంటి? ఆకులకి మనకి తోలే తేడా, కుక్కకి మనకి తోలి తేడా కానీ లోపల ఉన్నది ఒకటి, తోలి తేడా కానీ లోపల ఉన్నది ఒకటి. అంటే ద్వేషం అనేది పనికిరాదు. మైత్ర అన్ని జీవుల పట్ల స్నేహభావం కలిగి ఉండమంటున్నాడు. మైత్రి అనేది కేవలం ఇద్దరు మంచి వాళ్ళ దగ్గర నిలబడుతుంది కానీ ఇద్దరు చెడ్డ వాళ్ళ దగ్గర ఎక్కువ మైత్రి నిలబడదు. సర్వసాధారణ సమస్త జీవకోటి పట్ల మైత్రి కలిగి ఉండాలి. అంటే ఎక్కడ కూడా మన విరోధం అనేది మనకు పనికిరాదు. ఎంచేది విరోధం ఉండకూడదు, స్నేహం ఎందుకు ఉండాలి? విరోధం పెట్టుకునే కొద్దీ నా మనస్సు బహిర్ముఖం అవుతుంది. ఇక్కడది కాదు, అన్ని జీవరాశుల పట్ల దయ కలిగి ఉండాలి. కంపాషన్ అనేది చాలా ముఖ్యం. ఎవరి హృదయంలో అయితే దయ ఉందో వాడే భగవంతుని దర్శించగలడు. ఎవరి హృదయంలో అయితే దయ లేదు వాడు భగవంతుని దర్శించలేడు. రసహృదయం ఉండాలి మనిషికి. అంచేత దయగల హృదయమే భగవంతుడి యొక్క నిలయం. భగవంతుడు కూడా దయాస్వరూపుడు. ఒకవేళ దయ ఉండదనుకోండి, మనకి కక్ష కార్పణ్యం ఎటువంటి ఉంటాయనుకోండి, ఆయన తెలుసుకోవడానికి అడ్డు వస్తాయి. ఆయన తెలుసుకోవడానికి అడ్డు వస్తాయి తర్వాత విడిచిపెట్టమంటారు. మైండ్ ప్యూరిఫై అవ్వాలంటే, మనసుకు మృదుత్వం రావాలంటే ఈ దయ అనే గుణం చాలా అవసరం. రమణ స్వామి ఆయన శరీరం ఉండగానే ఆయన విగ్రహం ఒకటి మద్రాసులో చేయించారు. ఏమన్నా స్వామి స్వామి విగ్రహం తయారైపోయిందండి, ఇంకా 4 రోజుల్లో మద్రాసు నుంచి వస్తుంది, ప్రతిష్ఠిస్తారు విగ్రహాన్ని అంటే ఆయన చాలా సంతోషిస్తారని చెప్పిన వాడు ఉద్దేశం. సమస్తం ఏమన్నారంటే రాతి మనుషులకు రాతి దేవుడు ఉండాలని. అంటే ఏమిటి అక్కడ శరీరం శవం, ఈ శవాన్ని మనం అనుకుంటున్నాం కదా, అంటే మన మనసు ఆయన తీర్పు రాళ్ళ మీదకి వెళ్ళదు. తప్పు లేదు, అంతరా దేవుడు ఉన్నాడు అనుకున్నప్పుడు విగ్రహంలోనే దేవుడు ఉన్నాడు. రూపారాధన కూడా మన నిగ్రహం కోసం పెట్టాడు. కానీ ఈ సద్గుణాలు కనుక లేకపోతే మనస్సు అంతర్ముఖం అవ్వదు. ఇక్కడ కరుణ అనేది కూడా చాలా గొప్ప గుణం. అన్ని జీవుల పట్ల నువ్వు దయ కలిగి ఉండాలి, ప్రేమ కలిగి ఉండాలి, వాత్సల్యం కలిగి ఉండాలి అని భగవంతుడు వాసుదేవ స్వామి చెబుతున్నాడు. నిర్మమః మమకారం పనికిరాదు, నిరహంకార అహంకారం వంటి పనికిరాదు. నీకు సుఖం వచ్చినా దుఃఖం వచ్చినా సమానంగా చూసుకోవాలి. క్షణి అంటే ఓర్పు కలిగి ఉండాలి. ఇది భక్తుడి యొక్క లక్షణం. ఈ రకంగా ఉంటే వీళ్ళని నేను చూసి ఇష్టపడతాను, వాళ్ళని ప్రేమిస్తాను అని చెబుతున్నాడు భగవంతుడు. ఓర్పు ఎందుకు ఉండాలి మనకి? మనం ఈ లోకంలో సుఖపడాలన్నా పరలోకంలో సుఖపడాలన్నా ఓర్పు అనేది చాలా ముఖ్యం. అంటే క్షమ అనే గుణం చాలా గొప్ప గుణం. గుణాలన్నింటిలోకి క్షమ చాలా గొప్ప గుణం. క్షమ చాలా అవసరం. నీకు సుఖం వచ్చినా దుఃఖం వచ్చినా సమానంగా చూసుకో అంటాడు. సరసనకు సుఖాన్ని బట్టి రాగం వస్తుంది, దుఃఖాన్ని బట్టి ద్వేషం వస్తుంది. ఎవరైనా సుఖపెట్టారనుకోండి మనం అనుకున్నాం వాళ్ళ మీద రాగం వస్తుందని, ఎవరైనా దుఃఖ పెట్టారనుకున్న మనకి వాళ్ళ మీద ద్వేషం వస్తుంది. అసలు గౌతమ బుద్ధుడు ఏం చెప్తాడంటే, ఈ ప్రపంచంలో ఉన్న రుగ్మత అంతా కూడా, ప్రపంచంలో ఉన్న అనారోగ్యం అంతా కూడా, ప్రపంచంలో ఉన్న అజ్ఞానం అంతా కూడా ఈ రాగద్వేషాలు ఉందని చెప్తాడు. రాగద్వేషాలు ఎలా పుడుతున్నాయి మనిషికి? వీళ్ళు నన్ను సుఖపెడతాంటే రాగం పుడుతుంది, వీళ్ళు నన్ను దుఃఖ పెడతాంటే నాకు ద్వేషం పుడుతుంది. అంటే భగవంతుడు ఏం చెబుతున్నాడంటే, వీళ్ళు ఉండేటిని సమానంగా చూడు. ఎలా సమానంగా చూడు? ఎవడైనా ఉపకారం చేయొచ్చు, ఎవడైనా నీకు అపకారం చేయొచ్చు. ఉపకారం చేసిన వాడికి రాగం పెట్టుకోకుండా, అపకారం చేసిన వాడికి ద్వేషం పెట్టుకోకుండా ఇద్దరిని నువ్వు సమానంగా చూడగలిగితే అప్పుడు ఏమవుతుంది? ఇక్కడ సీక్రెట్ ఏమిటి? ఇద్దరిని నువ్వు సమానంగా చూడకుండా హెచ్చుతగ్గులుగా చూసావని మనసు బహిర్ముఖం. రాగద్వేషాలే అజ్ఞానానికి మూలం. ఈ రాగద్వేషాలలోంచే కామక్రోధాలు కూడా పుట్టుకొస్తాయి. రాగంలోంచి కామం పడుతుంది, ద్వేషంలోంచి క్రోధం పడుతుంది. భగవద్గీత అంతా చదవక్కర్లేదు. 18 అధ్యాయులు కూడా మీరు చదవక్కర్లేదు. ఒక అధ్యాయం కూడా మీరు చదవక్కర్లేదు. ఒక శ్లోకం కూడా మీరు చదవక్కర్లేదు. ఏది మీకు నచ్చింది ఒక ముక్క తీసుకొని దాన్ని ప్రాక్టీస్ చేయండి. సార్ భగవంతుడు 18 అధ్యాయులు ఇన్ని గుణాలు చేతి మీకు ఒకటి నచ్చలేదా? ఏదో మీకు నచ్చింది ఒక్కటి తీసుకోండి, దాన్ని ప్రాక్టీస్ చేయండి, సరిపోతుంది జ్ఞానం వచ్చింది. అందరం జీవన్ముక్తులు అవుతాం, స్థితపుజ్ఞులు అవుతాం. కలిసి ఒక్కటి అదే మీ హృదయానికి నచ్చింది. కావాల్సింది క్వాంటిటీ కాదు క్వాలిటీ. అది మీకు నచ్చింది ఏదో గుణం తీసుకోండి, నేను ప్రాక్టీస్ చేయను. సర్వసాధారణంగా సత్పురుష సహవాసం చాలా ముఖ్యం. స్వతంత్రంగా సాధన చేయలేకపోయినా సత్పురుషుల సహవాసం వల్ల కూడా జ్ఞానం వచ్చింది. గేట్స్ యొక్క కంపెనీ వల్ల కూడా జ్ఞానం కలుగుతుంది. ఒక గేట్ లాంటి దగ్గర కూర్చున్నప్పుడు మీరు అపూర్వమైన శాంతిని పొందుతారు. మీరు తెలియకుండా మీ ఎఫర్ట్ లేకుండా మీకు శాంతి వస్తుంది. తర్వాత క్షమాగుణం కలిగి ఉండాలి. మనం తొందరగా వేడెక్కి అలవాటు ఉండాలి. ఎవరైనా చిన్న మాట అంటే మనం భరించలేం. భగవద్గీత ఏమర్థం అవుతుందని మనకి ఎవరైనా చిన్న మాట అన్నారనుకోండి మనం భరించలేం. ఇంకా భగవద్గీత ఏం అర్థం అవుతుంది మనకి? అర్థం కాదు. రమణస్వామి గురించి ఎవరు చెడ్డగా పుస్తకం రాశారు, వారి క్షమాగుణం ఎలా ఉంటుందో చూడండి. రమణస్వామి గురించి ఎవరో చెడ్డగా ఒక బుక్ రాశారు, రాసి ఆయన పోస్ట్ చేశాడు. రమణస్వామికే పోస్ట్ చేశాడు. పోస్ట్ చేస్తే అదంతా చదివారు. చదివి అన్నారు, రమణస్వామి ఈ బయన చేసి ఈ పుస్తకం మన లైబ్రరీలో పెట్టున్నారు అన్నారు. అది కూర్చుని వాళ్ళు ఏమన్నారు, స్వామి ఏంటి మీ మీద చాలా బ్యాడ్గా రాశారు ఆ పుస్తకం, దాంట్లో బయనికి పైగా బయన చేసి రమణాస్వామి లైబ్రరీలో పెట్టమంటారంటే నేను స్వామిని అడిగితే, రమణస్వామి చాలా గొప్పవాడని రాశారు కొంతమంది పుస్తకాలు. ఓన్ రమణస్వామి బ్యాట్ మ్యాన్ అని వీడు రాశాడు, రమణస్వామి బ్యాట్ మ్యాన్ అని రాసిన వాడికి నేనేమన్నా తెలుసా? ఈ కూడా నేను తెలియడం కోసం ఆ పుస్తకాల పక్కన ఈ పుస్తకం కూడా పెరుగు. వాళ్ళు క్షమాగుణం చూడు. అదే యేసుక్రీస్తు కూడా మీరు సహన గుణం చూస్తే, యేసుక్రీస్తు శిలువ వేసినప్పుడు కూడా ఆయన సహన గుణం ఎంతో మనకు కనిపిస్తుంది. ఈ క్షమాగుణం గౌతమ బుద్ధుల్లో కూడా చాలా ఎక్కువ కనిపిస్తుంది. అలా అవతార పురుషులు అందరిలో కూడా క్షమాగుణం కనిపిస్తుంది. ఈ గొప్ప గ్రేట్ క్వాలిటీస్ని వాళ్ళు ఆచరించుకున్న వాడి గ్రేట్ని రావలేదు వాళ్ళు. అది మీరు గ్రహించవలసింది. రామచంద్రమూర్తిని చూడండి, నువ్వు అరణ్యానికి వెళ్ళిపో ఆయన తండ్రి గారు చెప్పినప్పుడు కూడా ఆయన ఫేస్ మారదు. అది జ్ఞాని యొక్క లక్షణం, అది చిత్తప్రజ్ఞ యొక్క లక్షణం. గుణాలనేవి కలిగి ఉండటం కూడా తపస్సుడు సమానం. సంతుష్ట సతతం యోగి ఎప్పుడు కూడా సంతోషంగా ఉండేవాడు. కొంతమంది ఎప్పుడూ సంతోషంగా ఉంటారు, కొంతమంది ఎప్పుడు దుఃఖంగా ఉంటారు. అంటే భగవంతుడి దైవ లక్షణాలు ఏం చెబుతున్నాడంటే, ఎప్పుడు సంతోషంగా ఉండమంటున్నాడు. ఇంకేదంటే సంతోషం కనుక లేకపోతే దుఃఖం అనేది మనుషులను వైటాల్సింది తినేస్తుంది. ఎప్పుడు కూడా సంతోషం అవసరం. యోగి అంటే ఎప్పుడు జ్ఞానపరుడుగా ఉండు. రమణ మహర్షి గారిని ఏమండి మీరు యోగాభ్యాసం ఎంతకాలం చేశారని ఒకసారి అడిగారు. అయితే నాకు వియోగం ఎప్పుడు ఉందన్నారు. వియోగం ఉన్నవాడికి యోగం, విభక్తి ఉన్నవాడికి భక్తి. కానీ నాకు విభక్తి లేదు, వియోగం లేదు. విభక్తి ఉంటే భక్తి ప్రశ్న, వియోగం ఉంటే యోగం ప్రశ్న. అది విభక్తి లేదు, వియోగం. సాధారణంగా ఈ భక్తి మార్గంలో కూడా ఎవరైనా అభివృద్ధిలోకి వస్తారంటే మీరు చాలా పైకి వస్తున్నారండి అంటారు. రమణ స్వామితో చదువుకున్నటువంటి ఒక పోలీస్ సూపరింటెంట్ కూడా ఒకసారి రమణ మహర్షి గారికి వచ్చి ఇలాగ అన్నారు, సార్ మీరు చాలా పైకి వెళ్ళి పైకి వెళ్ళలేదు కదా, లోపలికి వెళ్ళాను. నేను పైకి వెళ్ళలేదు, నేను లోపలికి వెళ్ళాను. అంటే భగవంతుడు ఎక్కడున్నాడు? మన హృదయంలో ఉన్నాడు.
అంటే మన హృదయంలో దిగితే ఆయన దర్శనం ఇచ్చింది. భగవద్గీత ఏం చెప్పాడు? ఆయన అడ్రస్ చెప్పాడు కదా మనకి, ఎక్కడ చెప్పాడు? ఆకాశం ఉన్నా అని చెప్పాడా? రెండు అడ్రస్ పైన ఉన్నాయని చెప్పాడా? నేను అందరి హృదయాల్లో ఆత్మగా ప్రకాశిస్తున్నాను అని భగవంతుడు తన అడ్రస్ చెప్పాడు కదా. ఇంకా పైకి వెళ్తున్నాడు, అందరి హృదయాల్లోనే నేను ఆత్మగా ప్రకాశిస్తున్నానని తన అడ్రస్ స్పష్టంగా తానే చెప్పుకున్నాడు. పోయి మీకు ఎక్కడైనా భగవద్గీతలో నేను దశరథలో ఉన్నాను, రామేశ్వరంలో ఉన్నాను, కాశీలో ఉన్నాను, కాళహస్తిలో ఉన్నాను ఇలా చెప్పాడు, అంతర్వేదిలో ఉన్నాను ఇటువంటి చెప్పాడు మీకు. తన అడ్రస్ అందరి హృదయాల్లోనే ఆత్మరూపంలో నేను ప్రకాశిస్తున్నాను. అప్పుడు ఆత్మరూపంలో ప్రకాశిస్తున్నానని చెప్పి మీరు ఆత్మయి ఉన్నారు. అందరి హృదయంలోనే ఆత్మగా ప్రకాశిస్తున్నానని చెప్పాడు, చెప్తారా మీరు ఆత్మయి ఉన్నారు అని చెప్పాడు. అంతేక మన స్వరూపం ఏమిటి? ఆత్మే. ఎప్పుడు స్వరూప దృష్టి ఉన్న వాడికి ఎప్పుడు సంతోషంగా ఉంటుంది. ఎవరికైతే స్వరూప దృష్టి ఉందో వాడే ఎప్పుడు సంతోషంగా ఉండదు. అంచేత భగవంతుడు చెప్పేది సంతిష్ట సతత్వం యోగి యథాత్మ, అంటే నువ్వు నువ్వు స్వాధీనం చేసుకో, అంటే అడిగిన స్వభావం కలబడై ఉండు, నమ్రత కలిగి ఉండు, మన ఇంద్రియాలని మన మనస్సుని మన అహంకారాన్ని మన స్వాధీనంలో పెట్టుకోవాలి. మన ఇంద్రియాలని మన స్వాధీనంలో పెట్టుకోవాలి, మన మనస్సుని స్వాధీనంలో పెట్టుకోవాలి, మన అహంకారాన్ని స్వాధీనంలో పెట్టుకోవాలి. ఎందుకు పెట్టుకోవాలి స్వాధీనంలోని? భగవంతుడు ఇంకో చోట ఏమన్నాడంటే రాగం పనికిరాదు, భయం పనికిరాదు, క్రోధం పనికిరాదు అని చెప్పాడు. ఏ నా క్రోధం ఉంటే నష్టం ఉంటుంది మూర్తి గారు, ఏ నా కోపం ఎందుకు ఉండకూడదు? ఏత రాగ భయ క్రోధ, కోపం విడిచిపెట్టు, భయం విడిచిపెట్టు, రాగం విడిచిపెట్టు అని చెప్పాడు. ఏ నాకు రాగం ఎందుకు ఉండకూడదు? ఎందుకు విడిచిపెట్టాలి అని భగవంతుడు చెప్పాడు అనుకోండి, ఎందుకు విడిచిపెట్టాలి? రాగం ఉంటే మనిషికి దుఃఖం వచ్చి తీరదు, భయం ఉంటే మనిషికి దుఃఖం తప్పనిసరిగా వస్తుంది, కోపం వస్తే మనిషికి వెంటనే దుఃఖం వస్తుంది. నీకు దుఃఖం వస్తుంది కాబట్టి అది నీకు గీయొచ్చు, మరి ఇబ్బంది బండి ఎలాగో వస్తుందో. నీకు రాగం ఉంటే దుఃఖం వచ్చేస్తుంది, భయం ఉన్న మనిషి ప్రతివాడికి దుఃఖం వస్తుంది. నీకు దుఃఖం వస్తుంది కాబట్టి నువ్వు విడిచిపెట్టమంటున్నాడు కావాలి, నువ్వు విడిచిపెట్టకపోతే వాసుదేవ స్వామికి వచ్చే నష్టం. అలాగే క్రోధం ఉందనుకోండి, నీ క్రోధం ఉంటే నీకు దుఃఖం వస్తుంది. క్రోధం ఉన్న మనిషి బ్యాలెన్స్డ్ అయిన ఉండదు. నీకు ఇప్పుడు కూడా మన కోపం వచ్చిన 10 నిమిషాలు మాట్లాడటం మౌనంగా ఉంటాం మంచిది. కాలు జారిందని కొన్ని వెనక్కి లాక్కోవచ్చు, కానీ మాట జారితే వెనక్కి తీసుకుని, అంటే మాటల విషయంలో బహు జాగ్రత్తగా ఉండాలి. అది కూడా తపస్సు, జాగ్రత్తగా మాట్లాడటం కూడా ఒక తపస్సు. మహాత్మా గాంధీ గారు ఆ 2 అధ్యాయం చిత్తప్రజ్ఞ లక్షణాలు రోజు చదివేవాడు. ఆయన చిత్తప్రజ్ఞ లక్షణాలు అంటే ఆయన చాలా ఇష్టం. నాయకులు అందరి చేసి చదివించేవాడు ఆయన, ఆయన చదివివాడు చదివించేవాడు. ఆయన గీత చదవటం పుణ్యమే, చదివించడం కూడా పుణ్యం. ఈ స్థితప్రజ్ఞ లక్షణాల్లో మీకు ఎంతకేపు ఏం చెప్పాడు భగవంతుడు? ఇంద్రియ నిగ్రహం కావాలి, ఇంద్రియ నిగ్రహం కావాలి, ఇంద్రియ నిగ్రహం కావాలని చెప్పాడు. ఏమిటి ఇంద్రియ నిగ్రహం వల్ల? ఇంద్రియ నిగ్రహం లేని వాడికి జ్ఞానం రాదు, ఇంద్రియ నిగ్రహం లేని వాడికి సమాధి స్థితి రాదు. మీకు 90 డిగ్రీలు ఉండొచ్చు, 90 PhDలు ఉండొచ్చు, 90 డాక్టరేట్స్ ఉండొచ్చు, లేదా ఐశ్వర్యం ఉండొచ్చు, మీరు దేశానికి చక్రవర్తి అయి ఉండొచ్చు, ఏమైనా ఎన్ని ఉన్నా సరే, కానీ ఎవరికైతే ఇంద్రియ నిగ్రహం లేదో వాడికి సమాధి స్థితి రాదు, వాడికి జ్ఞానం రాదు, వాడు మోక్షానికి అర్హుడు కాదు. పంచేంద్రియ కరుడు మదిలో నా దూరుచో మదిని నువ్వు ఉండవో అరుణాచల తమ మహర్షి గారు అక్షమణ వాళ్ళు చూస్తారు. అంటే ఇంద్రియాలు దొంగలు, ఇంద్రియాలు రాక్షసులు. మన శాంతిని పోగొట్టి మన ఇంద్రియాలే, మనం దుఃఖాన్ని తీసుకొచ్చి కూడా మన ఇంద్రియాలు. కొంతమంది శ్రద్ధగా వింటారు, ఈ 9 రోజులు మళ్ళీ షటంలోకి వెళ్ళిపోతా ఉంటారు సినిమాలు, అంటే మిమ్మల్ని సినిమాలు చూడొద్దని అదక్కలు నేను చెప్పింది. అంటే మీరు మననం చేస్తే మీకు అటు దగ్గర రాదు. గుళ్ళు కట్టించడం, గోపురాలు కట్టించడం మెయిన్ కాదు, సబ్జెక్ట్ ఏం చేయాలి? శ్రవణం చేయాలి, వెన్నుగా మననం చేయాలి. అలా అజ్ఞానం పోతుంది, కానీ ఒక విగ్రహం వల్ల లోపల ఉన్న అజ్ఞానం పోదు. మనం ఏమనుకుంటున్నాం? ఇంటికా అన్నం తింటాం, 2 పూట్లు అదే ఆహారం అనుకుంటున్నాం, కాదు. మీరు చెవులతో మాట వింటున్నారు కూడా అది కూడా తింటే, మీరు కలతో సినిమా చూస్తున్నారు కూడా అది కూడా తింటే, మీరు కలతో సినిమా చూసినప్పుడు మీకు మంచి విషయాలు వస్తుంటాయి, చెడ్డ విషయాలు చూస్తుంటారు, మంచి విషయాలు చూస్తుంటారు. చెవులతో మాట వింటున్నప్పుడు మంచి విషయాలు వింటూ ఉంటారు, చెడ్డ విషయాలు వింటూ ఉంటారు, అది కూడా పుట్టితో సమానం. అంటే గాంధీ గారి దగ్గర ఎప్పుడు 3 కోతుల బొమ్మ ఉంది, అంటే నోరు మూసుకునే కోత ఏం చెప్పింది? చెడ్డ మాట్లాడుతుంది. కళ్ళు మూసుకునే కోత ఏం చెప్పింది? చెడ్డ చూడొద్దని. చెవులు మూసుకునే కోత ఏం చెప్పింది? చెడ్డ వినొద్దా. ఇంకా చెవుల ద్వారా వచ్చింది మనకు ఫుడ్డే, కళ్ళతో మనం చూసింది ఫుడ్డే, నోటితో తీసుకునేది ఫుడ్డే. అంటే 3 కోతుల బొమ్మ నిజముండే పెట్టుకున్నవాడు. మనం ఏం చేస్తున్నామంటే లోపలికి వెళ్ళి చూసుకుంటాం, బయటకు వచ్చి చూసుకోం. మాటల విషయంలో కూడా బహు జాగ్రత్తగా ఉండాలి, అది కూడా తపస్సు. ఎంతవరకు మాట్లాడాలి, ఎంతవరకు మాట్లాడకూడదు అనే నియమబద్ధంగా మాట్లాడటం కూడా ఒక తపస్సు. దృఢ నిశ్చయ, దృఢమైన విశ్వాసం కలిగి ఉండాలి. అంటే వ్యావరింగ్ పనికిరాదు, భగవంతుడి ఎందు, భగవంతుడి చెప్పిన మాటలు ఎందు, మీకు దృఢమైన విశ్వాసం చాలా అవసరం, విశ్వాసం చాలా అవసరం. చదువు కంటే కూడా విశ్వాసం గొప్పది, చదువు కంటే కూడా విశ్వాసం చాలా గొప్పది. భగవంతుడు ఉన్నాడు, భగవంతుడి అస్తిత్వం పట్ల పరిపూర్ణమైన విశ్వాసం మనం కలిగి ఉండాలి. ఇంకేంటంటే
అసలు మనలో ఉన్న పాపమే భగవంతుడు లేడని అనిపిస్తుంది మనకి. నిజంగా భగవంతుడు లేకపోవడం కాదు, మనలో ఉన్న పాపమే, మనలో ఉన్న దోషమే భగవంతుడు లేడని మన మనస్చేత అనిపిస్తాం. ఇప్పుడు ఇంకోటి నీకు చరిత్రను అనుకునే విశ్వాసం, అది లోపల దోషం. అది భగవంతుడు ఉన్నాడా లేదని డౌట్ వస్తుందనుకోండి మీకు, అది కూడా లోపల మనలో ఉన్న దోషం. ఈ లోపల పాప దోషం ఉండి భగవంతుడు ఉన్నాడా లేని అనుమానం కలిగిస్తాం. దీనికంతా లోపల మన ఉదయంలో ఉన్న పాపం అంట. అంటే భగవంతుడు ఏం చెప్పాడు, ఎవరికైతే పాపం లేదు, ఎవరైతే ఇంద్రియాలను నిగ్రహించుకున్నాడో, ఎవరైతే తన జ్ఞానార్జన వల్ల సమస్త పాపాన్ని భస్మం చేసుకున్నాడో వారికి నా స్వరూపం తెలుస్తుందని చెప్తాను. మన గోళ్ళు ఎంతసేపు సత్యాన్ని తెలుసుకోవాలని గోల్ అయి ఉండాలి. మనం ఎక్క బాగుండు కాదు, గోల్ బాగుండి అయి ఉండాలి. ఏంటి మన గోళ్ళు? ట్రూతే మన గోల్, సత్యమే మన గమ్యం. సత్యానికి మించిన మతం కానీ, సత్యానికి మించిన గురువు కానీ, సత్యానికి మించిన కులం కానీ దేనికి? కొంతమంది భగవద్గీతలో చెప్పిన విషయాలను విమర్శిస్తూ ఉంటారు. ఎలా విమర్శిస్తారంటే, ఒక అతని మధ్య ఒక హేతువాది నన్ను ఏమడిగా అంటే, కానీ చాతిరి వర్ణాల గురించి చెప్పాడు భగవద్గీతలో. ఈ చాతిరి వర్ణ వ్యవస్థ ఏంటంటే భగవద్గీత ఇచ్చిన మనకు చెప్పాను ఒక హేతువాది అడిగాడు. కృష్ణుడు తప్పు పోని ఇప్పుడు నాలుగు వర్ణాలు చెప్పాడు. ఇప్పుడు భారతదేశంలో 40 వర్ణాల వాళ్ళకి మాట ఏం చెబుతావు? 4 వర్ణాలను విమర్శిస్తున్నావు. ఇప్పుడు భారతదేశంలో 40 వర్ణాల వాళ్ళకి మాట ఏం చెబుతావు? ఇప్పుడు ప్రజెంట్గా ఏంటి హేతువాది సాధించింది? ఆనాటి సమాజ వ్యవస్థను బట్టి, వాళ్ళు చేసిన వర్క్ని బట్టి ఏర్పడ్డాయి. ఇప్పుడు చెప్పులు కుట్టేవాడు ఉన్నాడు, తను చెప్పులు అవసరం లేదా? అందరికీ చెప్పులు కావాలి. చెప్పులు కుట్టేవాడు ఉండాలి. అటు రష్యాలో ఉండాలి చెప్పులు కుట్టేవాడు, అమెరికాలో ఉండాలి, ఇండియాలో ఉండాలి చెప్పులు కుట్టేవాడు. అది చెప్పులు కుట్టేవాడు ఉండాలి. చెప్పులు కుట్టేవాడిని ద్వేషించకో. చెప్పులు కుట్టేవాడు తక్కువగా చూడమని మన శాస్త్రం చెప్పడం లేదు. మనం ఏం చేస్తాం, మనలో పొరపాటు ఎక్కడ? మనకు చెప్పులు కావాలి, చెప్పులు కుట్టేవాడిని ద్వేషించాలి, చెప్పులు కుట్టేవాడు తక్కువగా చూడాలి. ఇది మన వీక్నెస్, అది తప్పది. మనసానికి 4 కోళ్ళు ఎలా ఉన్నాయో ఈ సమాజం యొక్క వ్యవస్థ నడపడంతో శాతివర్ణం పెడితే పోలీ కృష్ణుడు తప్పు చెప్పాడు, లేదా వ్యాసుడు తప్పు రాశాడు అని నిర్వహించారు. ఇప్పుడు ఈ రోజున ఎంతో మోడర్న్ సైన్స్ వచ్చేసింది, ఎంతో మోడర్న్ బేస్, ఎంతో పుక్కుడి పురాణాలు కొన్ని పరిస్థితులు. ఈ రోజున భారతదేశంలో 8 వర్ణాలు 40 వర్ణాలు ఉన్నాయి, 4 పక్కన సొన్న చేరిండే. దీనికి ఏం చూస్తుంటారు మాట్లాడలేదు ఇటువంటి పూర్వం. ఇంకప్పుడు 4 వర్ణాలతో సరిపెట్టారక. ఏమన్నా వర్ణాలు ఏంటి? సైన్స్ పెరిగిపోయింది, టెక్నాలజీ పెరిగింది, మాట్లాడుతుంది ఒకటి. సైన్స్ పెరిగిపోయింది, టెక్నాలజీ పెరిగిపోయింది. ఏది సైన్స్ పెరిగిపోయింది, టెక్నాలజీ పెరిగిపోయింది? సైన్స్ టెక్నాలజీ అనేది హ్యూమన్ బాడీ కంఫర్ట్ తీసుకొస్తుంది, కానీ హ్యూమన్ మైండ్ కంట్రోల్ తీసుకురాదు. ఏ సైన్స్ మైండ్ కంట్రోల్ తీసుకురాదు, ఏ టెక్నాలజీ మైండ్ కంట్రోల్ తీసుకురాదు. సో ఇవన్నీ బాగు చేసింది ఏంటి? సామాజిక వ్యవస్థని 40 వర్ణాలు ఎదుగుండే పెట్టు కూర్చున్నవారు. ఇదంతా విమర్శన దోషమే. విమర్శన దృష్టి కూడా కన్స్ట్రక్టివ్ గా ఉండాలి. మనం నేర్చుకునేది ఇలా ఉండాలి. మీరు నన్ను విమర్శించినా నేను మిమ్మల్ని, అది నేర్చుకునేది ఇలా ఉండాలి. నిర్మాణ విమర్శ కూడా నిర్మాణాత్మకంగా ఉండాలి. ఏది తప్పుతుందండి? ఏ కంట్రీలో ఏది తప్పుతుంది? చెప్పులు కుట్టివాడు తప్పుతాడా, లేదా బట్టలు కుట్టివాడు తప్పుతాడా, లేదా వ్యవసాయదారుడు తప్పుతాడా? ఏది తప్పుతాడు? మన కాళ్ళు ఉన్నాయి, చేతులు ఉన్నాయి. చేతులు ఎక్కువ గౌరవించి కాళ్ళు తక్కువ గౌరవిస్తున్నాం. కాళ్ళకు రోగం వస్తే వైద్యం చేయించుకుంటున్నాం, చేతులకు రోగం వస్తే వైద్యం చేయించుకుంటున్నాం. నా చేతులు ఎక్కువ, నా కాళ్ళు తక్కువ మీరు ఎవరైనా అనుకుంటున్నారండి? అలాగే సమాజంలో సామాజిక వ్యవస్థ చెప్పాడు, కానీ కొంతమంది తక్కువ రోజు భగవంతుడు ఏం చెప్పలేదు. సో నీ సైన్స్ ఏం చేసి 40 వర్ణాలు తెచ్చిపెట్టింది? నీ టెక్నాలజీ నీ ఏటువాది 40 వర్ణాలు తెచ్చిపెట్టి 4 వర్ణాలు విమర్శిస్తున్నావు. అందుచేత అర్థం చేసుకోవటంలో లోపంలో విమర్శ వస్తుంది. అర్థం చేసుకోవడం ఎవరు సొమ్మండి? ప్యూరిఫైడ్ మైండ్ అని కదా. అది అర్థం చేసుకోవడం తప్పస్సు, నిజమైన తప్పస్సు. ముందు సబ్జెక్ట్ని అర్థం చేసుకోవాలి. ఒక్కరి బుద్ధికి విపరీత బుద్ధికి ఆ దోషం ఉంటే వాడికి ఎలా అర్థం అవుతుంది? అర్థం అవుతుంది. అంచేత వీడు ఏం చదువుతున్నాడు? పాపాన్ని పోగొట్టుకోవాలి మనిషి. భగవంతుని స్మరించడం వల్ల మీరు నామ సంకీర్తనం చేస్తున్నారు, భజన చేస్తున్నారు, నన్ను ఎందుకు మనలో ఉన్న దోషాలు పోవటం? మన మనసు పవిత్రం ఉంటుంది. శరీరానికి నీళ్ళు ఎటువంటివో, శరీరానికి స్నానం ఎటువంటిదో, మనస్సుకు ప్రార్థన కూడా స్నానం. అయితే ఏమిటి ఈ మధ్యన ఒకరు అన్నారు, అంటే బాగానే కానీ జిడ్డు కష్టం వచ్చారు, వాళ్ళు బాగానే చేస్తున్నారు, కానీ శంకరాచార్య వాళ్ళు స్తోత్రాలు ఏంటి అన్నాడు. ఒక స్తోత్రాలు ఎందుకు? మనిషి తన దుఃఖాన్ని దూరం చేయడానికి స్తోత్రాలు ప్రేరేపించి వచ్చింది. దీని విగ్రహం కూడా నిగ్రహం కోసం పెట్టారు. అంటే మనం భగవంతుని స్తోత్రం చేయటం వల్ల, భగవంతుని మనం ప్రార్థన చేయటం వల్ల మన మనస్సు సంస్కరింపబడి మన మనసులో ఉన్న దోషాలు కూడా కొన్ని పోయి మన మనసులో ఉన్న దుఃఖం కూడా పడిపోదు. అది కూడా దుఃఖం దూరం అవడం కోసం స్తోత్రాలు పెట్టారు. గాంధీ గారి కంటే ధైర్యవంతుడు ఎవరున్నాడు ఈ దేశంలో? ఆయన ఎక్కువ చిన్నప్పుడు భయం వేసేదాన్ని. ఏం చెప్పారు ఇంట్లో వాళ్ళు కొంతమంది ఆయనకి రామనామాన్ని స్మరించుకుని భయం పోతుందని చెప్పారు. అప్పటి నుంచి రామనామాన్ని ప్రాక్టీస్ చేశాడు, భయం పోయింది. మన లోకంలో ఒక పొరపాటు అభిప్రాయం ఉంది, రజోగుణం ఉన్న వాళ్ళందరినీ మనం ధైర్యవంతులు అనుకుంటాం. తప్పు. సత్వగుణం ఉన్న వాళ్ళు ధైర్యంగా ఉండరు. తెలసేనని మనం ఎరుగురి కేకలు వేసి వాళ్ళని చూసి అందరూ ధైర్యవంతులు అనుకుంటాం కాదు. రజోగుణం ఉన్నవాడు ధైర్యవంతుడు కాదు, సత్వగుణం ఉన్న మనిషి ధైర్యంగా ఉండదు. రజోగుణం ఉన్న మనిషి, తమోగుణంలో ఉన్న మనిషి ధైర్యంగా ఉండలేడు. అంటే ఇక్కడ స్వామి ఏం చెబుతున్నారు? వాసుదేవ స్వామి, దృఢ నిశ్చయ, నువ్వు దృఢమైనటువంటి సంకల్పం కలిగి ఉండు, అనుమానం ఏం పెట్టుకోవద్దు, సందేహం ఏం పెట్టుకోవద్దు, శ్వాస పోయినా విశ్వాసం పోకూడదు.
దీని చివరిలో ఈ భూమి మీద చేసిన ప్రయాణంలో నిశ్వాస పోయినా సరే భగవంతుని మీద ఉన్నటువంటి విశ్వాసం అనేది తడలకూడదు. అటువంటి దృఢ నిశ్చయం కలిగి ఉండు. వ్యావరింగ పనికిరాదు. కలిగి వ్యావరం ఇచ్చేట్లు ఉన్నావు, నీరో లోపల దోషం ఉన్నట్టే అది పోగొట్టుకోవాల్సిందే. దృఢమైన సంకల్పం కలిగి ఉండు అని చెప్తాడు. నయర్పిత మనోబుద్ధి, నీ మనస్సుని బుద్ధిని నాకు సమర్పించి అంటే అది మరమచ్చారు. ఏది ఎప్పుడైనా ఇస్తేదో మన ప్రపంచానికి ఇస్తున్నాం, మన మనసుని బుద్ధిని భగవంతుడికి గుర్తిస్తున్నాం. నిరంతరం లోకమే కదా, లోకంతో ఉంటే కదా మనం ఆలస్యవంతా చేసేది. నీ మనస్సును నీ బుద్ధిని నాకు సమర్పిస్తే నేను సాగు చేస్తాను, సమర్పించు అంటే దాని అర్థం నాకు సమర్పించడం అంటే నిరంతరం నన్ను స్మరించడం వల్ల, లోకం యొక్క విషయాలు చింతించకుండా ఎక్కువ ఆత్మను చింతించడం వల్ల కూడా మనసుకు పవిత్రత కలుగుతుంది. చదువు లేనివాడు భగవంతుని దర్శించవచ్చు, ధనం లేనివాడు భగవంతుని దర్శించవచ్చు, కానీ పవిత్రత కలిగిన వాడు, ఏకాగ్రత లేనివాడు భగవంతుని దర్శించలేదు. రామకృష్ణ పరమహంస గారికి సంతకం కూడా సరిగ్గా చట్టం చేతుంది. అయితే ఆయన మాటలకి అంత శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? ఆయన జగద్గురు ఎలా అయ్యాడు? మరి కేవలం పవిత్రత అంటే మీరు రాజుల బ్రాహ్మల అది కాదు ఇక్కడ సమస్య. మీరెవరు శివుని ఆరాధిస్తున్నారా లేదా విష్ణువుని ఆరాధిస్తున్నారా అది కాదు సమస్య. మీరు అమెరికన్సా ఇండియన్సా అది కాదు ఇక్కడ సమస్య. మీరు ఎంతవరకు పవిత్రత దైవుల్లో ఒక మాట హృదయ శుద్ధి గలవాడు ధన్యుడు, వాడు దేవుని చూచడు. మక్కలైన జీవితం ఎవడైతే జీవిస్తున్నాడో, దోషం ఎవడ హృదయంలో లేదు, ఎవడైతే పరమ పవిత్రుడో వాడు దేవుడి కోసం వేడి చేయక్కర్లేదు, దేవుడు వీడి కోసం వేడి చేస్తాడు. మనం మన హృదయం కనుక పవిత్రవంతంగా ఉంటే మనం దేవుడి దగ్గరికి వెళ్ళక్కడ, దేవుడే మన దగ్గరకు వస్తాడు. మనిషి పరమ పవిత్రమే ఉండాలి. అదే చీకటి ఇల్లు ఆధ్యాత్మిక నుంచి. నేను చాలా కాలంగా పారాయణం చేస్తున్నాడు, ఎక్కడ అభివృద్ధి కనపడటం లేదు అంటారు కొంత. అభివృద్ధి కనపడటం లేదు మీకు ఎలా తెలుసు? అసలు ఆధ్యాత్మికంగా అభివృద్ధి అవుతుందో లేదో మనం మనం కొలుచుకోలేము. అంటే మీరు చదివేటప్పుడు కూడా మీ మనసు అక్కడ ఉంచాలి. అంటే మీరు లాంఛనం కోసం, మీరు లాంఛనం కోసం పూజ చేసి లాంఛనం కోసం మరి చదువుతుంటే మటుకు మీకు అమాస్క స్థితి మీకు రాదు, మనసును జయించే స్థితి మనకు రాదు. అర్జునుడికి ధనం చేయడానికి పేరు, అంటే ధనాన్ని జయించాడని అర్థం. ధనాన్ని జయించాలంటే ధనం మీద ఆశ లేదు. ఇక్కడ నీ బుద్ధిని నీ మనస్సుని నాకు అర్పించు. ఎవరైతే నాకు భక్తుడిగా ఉంటున్నాడో వాటిని నాకు చాలా ఇష్టం. డివోషన్ కూడా ప్రాక్టీస్ చేయాలి. డివోషన్ వల్ల మనకు కలిసి వచ్చేది ఏంటి? ఏకాగ్రత వస్తుంది. భక్తి వల్ల కూడా ఏకాగ్రత వస్తుంది. ప్రహ్లాదుడు చూడండి గొప్ప ఏకాగ్రత. నీకు ప్రహ్లాదుడిలో ఉన్న ఏకాగ్రత నీకు ఎక్కడా కనపడదు. ఆయనకి ఇంత ఏకాగ్రత ఎలా వచ్చింది? కేవలం డివోషన్ వల్ల వచ్చింది. తర్వాత ఎవరైతే యస్మానో ద్విజతో లోకో, ఎవడైతే లోకాన్ని భయపెట్టడో, లోకాన్ని చూసి ఎవడైతే భయపడ్డో, అంటే ఏంటి ఇక్కడ లోకం అంటే జనం. మనం ఎదరవాళ్ళని భయపెట్టకూడదు, ఎదరవాళ్ళ వల్ల మనం భయపడకూడదు. ఎదరవాళ్ళు మనం భయపెట్టకూడదు, ఎదరవాళ్ళ వల్ల మనం భయపడకూడదు. అలా ఎవరైతే ఉంటున్నారో కొంతమందికి వారంలో ఎంతైనా ఉంటాం. ఆ గుణం కూడా చాలా చెడ్డ గుణం. దాన్ని కూడా విడిచిపెట్టే, చాలా భయం విడిచిపెట్టే, చాలా ఉద్వేగం ఆవేశం విడిచిపెట్టే, కొంతమంది తొందరగా ఎమోషన్ గురవుతూ ఉంటారు. అది కూడా మనకు జ్ఞానానికి దూరం అవుతాం. మనం ఆవేశపడకూడదు జీవితంలో. ఇంకే నేను ఆవేశపడుతున్నాం అనుకున్న ఆలోచనకు దూరం అవుతాం. ఎంతవరకు అయితే ఆవేశం పడ్డాం అంతవరకు ఆలోచనకి దూరం అవుతాం. అంటే ఆలోచన చాలా ముఖ్యం. కొంతమంది ఆలోచన ప్రధానంగా జీవిస్తారు, కొంతమంది ఆవేశం ప్రధానంగా జీవిస్తారు. జీవితంలో కావాల్సిన ఆవేశం కాదు ఆలోచన. ఇక భగవంతుడి గుణాలు చెబుతున్నాడు చూడండి. నిలువు బొట్టు పెట్టుకుంటే నాకు ఇష్టడు, అయితే అడ్డం బొట్టు పెట్టుకుంటే నాకు ఇష్టడు, మీరు శివాలయంలో గెలిచిన నాకు ఇష్టడు, లేదా విష్ణువాలయంలో గెలిచిన నాకు ఇష్టడు, ఇలా ఆయన చెబుతున్నాడు అండి. ఇక్కడ గుణాలు చెబుతున్నాడు. ఈ గుణాలు ఎవరు అవుతున్నాయో వాడంటే నాకు ఇష్టం అంటున్నారు. ఇది మీరు అర్థం చేసుకోవాల్సింది. మీరు స్త్రీలు అంటే నాకు ఇష్టలు, పురుషులు అంటే నాకు ఇష్టలు, మీరు చదువు వాళ్ళు అంటే ఇష్టలు, చదువు లేని వాళ్ళు అంటే నాకు ఇష్టం ఉండదు, ఇటువంటి మాటలు ఎక్కడైనా చెబుతున్నాడు అసలు. లేదా నాకు రాజులు అంటే ఇష్టలు, లేదా కాపులు అంటే ఇష్టం ఉండదు, ఇటువంటి మాటలు ఎక్కడైనా చెబుతున్నాడు. అక్కడ క్వాలిటీస్ చెబుతున్నాడు. ఈ గుణాలన్నీ చెప్పి ఈ గుణాలు ఎవరిలో ఉన్నాయో అతనంటే వాళ్ళంటే నాకు చాలా ప్రేమ, వాళ్ళంటే నాకు చాలా ప్రియులు, వాళ్ళు నాకు బిలవడ్డు అని చెబుతున్నారు. క్వాలిటీస్ మనం అభివృద్ధి చేసుకోవాలి. అన్నింటిలోకి బ్యాడ్ క్వాలిటీ ఏంటంటే అసలు ఇంకా లోపిస్తున్నా మనకు 2 రూపాయలు కలిసి వస్తాయి. అసూయలు ఏం కలిసి నన్ను చూసి అసూయపడతాం, నాకేం కలిసి వస్తుంది? ఏం కలిసి అర్జునని వారు అసూయ లేని వాళ్ళు అనసూయ అని చెప్పి నీకు గెప్ చెబుతున్నాను. అది గొప్ప గుణం అన్నమాట అర్జును. అంటే అసూయ అనేది కూడా మనకి పనికిరాదు. అనపేక్ష అపేక్ష లేని వాళ్ళు దాని అపేక్ష లేకుండా మనం ఉండగలం, అపేక్ష లేకుండా జ్ఞానం ఉండగలం. అపేక్ష చేయండి వాళ్ళ మనిషి. నువ్వు అపేక్ష పెట్టుకున్నావు మనం బహిర్మతం వచ్చింది, మనసు బహిర్మతం అయితే నువ్వు ఆత్మ కూడా. ఒకసారి రమణ మహర్షి గారు, రమణ మహర్షి గారు బ్రాహ్మలు. ఒకసారి పంతులు గారు వచ్చారండి, వచ్చి ఏమన్నారంటే ఏమన్నా మీరు మేము బ్రాహ్మలే ఉన్నాం లేదా అన్నారు. సరిసర నీ వయసు నా వయసు ఒకటి అన్నారు. సరిసరి నీ గోత్రం నా గోత్రం మా గోత్రం ఒకటి అన్నారు. సరిసరి అన్నారు. కలర్ కూడా నీ కలరు మా కలరు ఒకటి అన్నారు. సరిసరి అన్నారు. ఊరు కూడా నీ ఊరు మా ఊరు ఒకటి అన్నారు. సరిసరి అన్నారు. వయసు కూడా నీ వయసు నా వయసు ఒకటి అన్నారు. సరిసరి అన్నారు. అంతే ఇంకేమన్నా మీరు మర్చిపోయారు చెప్పమన్నారు కదా, అన్ని చెప్పేశాను స్వామి అన్నారు. అప్పుడు బలం అన్నారు, ఒకటి మర్చిపోయారు, మీలోను నాలోను ఊటే ఆత్మ వాడు మర్చిపోయారు. అప్రధానమైన విషయాలన్నీ చెప్పాడు, ముఖ్యమైన విషయం ఏదైతే చెప్పలేదు మర్చిపోయారు. అంటే ప్రధానమైన విషయం ఆత్మ విషయం విడిపెట్టేశారు మిగతా విషయాలని చెప్తారు. ఇదే మాట, మనకి శరీరం నుంచి ముక్తి ఎలా వస్తుంది, ఇష్టం ఉన్నా లేకపోయినా ఏదో రోజు తగ్గిపోతాం కదండి. ఈ శరీరం ఏదో రోజున పోతుంది కదా. పైగా భగవంతుడు చెప్పేది ఏంటంటే గుణాల్లోంచి నువ్వు బయటకు పడుతున్నావు. ఈ అసూయ అనే గుణం నుంచి, ఈ ఓర్వలేనికైన గుణం నుంచి, ద్వేషం నుంచి ఇటువంటి గుణాలు ఉన్నాయి. వీటిలోని ముక్తిని పొంది, ఇంట్లోని విడుదల పొంది, ఇంట్లోని బయటకు రాను. రమణ మహర్షి గారి దగ్గర మేస్తారు వచ్చారండి, ఇంట్లో కష్టం మరణం ఇద్దామని మేస్తారు వచ్చారు. రమణ మహర్షి గారు సర్వసాధనం ఏంటంటే మౌనంగా కూర్చుంటారు, ఎక్కువ మాట్లాడటం తక్కువ. ఏం చేశారు ఈ మేస్తారు వచ్చేది విస్తరాకు కుట్టుగా కుట్టుకుంటారు. మహర్షి గారు ఏమని అడిగారంటే, మేస్తారు ఏమని అడిగారంటే, ఏమైనా మేస్తారు యాగ ఎందుకు తీసుకుంటాను అడిగారు. భోజనం చేయడానికి కుట్టుకుంటారు. నేను భోజనం చేయకుండా యాగ పడేస్తాను అనుకోండి, అప్పుడు ఏమవుతుందన్నారు, ఇంకో ఆకు కుట్టుకోవడం. అదే నేను జ్ఞానం సంపాదించినా శరీరం పడిపోయినా పర్లేదు, జ్ఞానం సంపాదించకుండా శరీరం పడిపోయిందని ఇంకో శరీరం. అయితే ఈ గుణాల్లోంచి కనుక మనం విడుదల పొందకపోతే అంతకాలం ప్రకృతిలో తిరుగుతుండవచ్చు. ప్రకృతి అంటే మాయ. నేను మిమ్మల్ని ద్వేషిస్తున్నానంటే అదే మాయ. మాయ అంటే ఎక్కడో ఉంటుంది అనుకోకండి. మీరంటే మీరంటే నేను అసూయ పడుతున్నాను అనుకోండి, అదే మాయ. ఈ గుణాలే మాయ, వీటిలో ప్రకృతి అంటారు. ప్రకృతి మనలోనే ఉంది, మాయ మనలోనే. ఎవరైతే మాయని మాయ చేస్తారో అది ఈశ్వరుడు, వాడే జ్ఞానం. అపేక్ష అపేక్ష లేనివాడు శుచి అంటే శుచిగా ఉండాలి. అంటే బాహ్య శుచి, లోపల శుచి. లోపల శుచి అంటే మనస్సును శుచిగా ఉంచుకోవాలి, శరీరాన్ని కూడా శుచిగా ఉంచుకోవాలి. భక్తులు అంటే శివుని ముట్టేసి కూర్చోమంటారు. మనస్సు శుచిగా ఉండాలి, శరీరము శుచిగా ఉండాలి. అంటే శుచి అనేది కూడా దైవ లక్షణాల్లో ఒకటిగా భగవంతుడు చూపుతున్నాడు. అంటే నువ్వు శుచిగా ఉండి దక్షుడు. అంటే దక్షుడు అంటే నువ్వు చేసే పని కూడా చాలా బాగా చేయాలి. మనిషి ఎవడు ఏ పని చేస్తున్నాడో ఆ పని చక్కగా చేయటం దక్షత ఉండాలి, సమర్థులు ఉండాలి. కాంపిటెంట్ మ్యాన్ అంటే ఏంటి, ఎవడు ఏ పని చేస్తున్నాడో ఆ పని చక్కగా చేయాలి. ఈ మధ్యన కొత్త శ్లోకం మీరు ఎప్పుడు పేపర్లో చదువుతూ ఉంటారు, దున్నేవాడితే దున్ను. ఈ శ్లోకానికి అర్థం ఉన్నాయండి. దీనికో రాజకీయ నాయకులు ఉపన్యాసాలు పేపర్లో మెయిన్ హెడ్ నుంచి వెళ్ళలేదు. దున్నేవాడి భూమి అయితే అది ఉండేవాళ్ళు అన్నం తినేస్తే మగోడు కలిసిన అన్నం ఉంటుందండి. దున్నేవాడి భూమి మీరు ఎందుకు మీరు తినేయండి, మా మాట ఏంటి, ఏ శ్లోకం తీయండి. కుట్టివాడే బట్టలు అంటే మనకు బట్ట ఉండదండి. ఇదండి అభివృద్ధి. ఇదే సౌండ్ మైండ్ లోంచి వచ్చే మాటలని అంటే ఓట్ల కోసం చెప్పే మాటలు, అసలు మామూలు ఈ నాలుగు రోజులు నిలబడి మాట్లాడి బట్టలన్నీ కుట్టివాడి బట్టలు, ఉండేవాళ్ళదేమో అన్నం, దున్నేవాళ్ళది భూమి. ఇంకా మన మాట ఏంటండి, ఏం లాజిక్ అండి, ఏమి ఇది సమాజ వ్యవస్థ. వీటిలన్నింటికి పేపర్లో హెడ్లైన్స్. అసలు మనిషి అంటే సంఘజీవి, అందుకే సంఘం శరణం తెచ్చామని చెప్పాడు గౌతమ బుద్ధుడు. ఒక మనిషికి ఒక మనిషి అవసరం లేకుండా జీవించలేడు. ఈ పొట్టగలనే మనకి అన్నం జీర్ణం చేసేది, నేనే జీర్ణం చేస్తున్నాను కాదు. దీనికి వచ్చి బలం కాళ్ళకు పంపణం, చేతులకు పంపడం, తలకాయకు పంపడం, గుండెకాయకు బ్లడ్ పంపడం అంటే అర్థం ఏంటి. ఎవరు ఏ పని చేసినప్పటికీ ఆ పని చక్కగా శుచిగా నిదానంగా చేయటమే అప్పుడు దక్షుడు యొక్క లక్షణం. స్వామి వివేకానంద గారు మాట చెబుతాడు ఒక చోట, ఒక రాజు రాజ్య పరిపాలన సరిగ్గా చేయలేకపోతే ఒక చెప్పులు కొట్టేవాడు బాగా చెప్పులు కుడితే భగవంతుడిని చూసి సంతోషిస్తాడు. చక్రవర్తి ఉన్నాడండి, వాడు రూల్స్ సరిగ్గా చేయలేకపోతున్నాడు అనుకోండి, వాడు చక్రవర్తి అయ్యుండొచ్చు. కానీ వాడికంటే చెప్పులు కుట్టేవాడు తన డ్యూటీని చక్కగా చేస్తుంటే భగవంతుడి యొక్క అనుగ్రహం ఆ రాజు మీద కంటే చెప్పులు కుట్టేవాడు మీద ముందు పడదు. అది ఈ మాటలు ఎవరు నచ్చుతారండి, మామూలుగా మణి బ్రౌన్ వరలిది, మణి శంకరుడు వాళ్ళది, మనిషి అంటారు కాబట్టి ఈ మాటలు నచ్చవు. ఈ మంచి గుణాలన్నీ జ్ఞానమేనండి. జ్ఞానం అంటే మీ నోటికి వచ్చిన శ్లోకాలు అప్పచెప్పిన జ్ఞానం అనుకోకండి. చాలా మంది ఏమనుకున్నారు, మీకు ఏ నాలుగు శ్లోకాలు వచ్చేసి అనుకోండి, నాలుగు శ్లోకాలు, అది జ్ఞానం కాదు. ఈ మంచి గుణాలు మీరు కలిగి ఉంటేనే జ్ఞానం. అంతేగా నాకు 18 అధ్యాయులు నోటికి వచ్చేసినట్టు అది జ్ఞానం కాదు. ఈ మంచి గుణాలు మీరు కలిగి ఉంటేనే జ్ఞానం. చూసి దక్ష దక్షుడై ఉండు అంటే సమర్థవంతంగా ఉండాలి. మనిషి వ్యవసాయం చేసేవాడు అతను చక్కగా చేసుకోవాలి, టీచరు తన టీచింగ్ చక్కగా ఉండాలి, ఎవడు ఏ పని చేస్తున్నప్పుడు చక్కగా నిర్వర్తించగలగాలి. సైంటిస్ట్ తన డ్యూటీ తను చేసుకోవాలి, ఫిలాసఫర్ తన డ్యూటీ తను చేయాలి. ఫిలాసఫర్ అంటే ఏంటంటే జ్ఞానాన్ని ప్రేమించేవాడు ఫిలాసఫర్. కానీ జ్ఞానం అంటే మీకు ప్రేమ లేని వాళ్ళు అన్నారా? కొంతమంది ఏమంటారంటే మామూలుగా ఇంత చిన్న వయసులోంచి జ్ఞానం ఏంటి, మన చిన్న వయసులోంచి మన అన్నం తింటలేదే బట్ట కట్టుకోవటం కదా, మరి జ్ఞానం అక్కర్లేదని చెప్పి మనిషి ఉన్నాడా? వేదాంతం వేదాంతం అంటే జ్ఞానం. వేదాంతం అంటే ఏదో మనకి జీవితంలో సంబంధం లేదని అనుకోకండి మీరు. అది మనకు కావాల్సిందే, అదే మనకి ఎక్కువ ఉపకారం చేసింది, మనం సుఖపెట్టి అది కూడా అది జ్ఞానమే మనం సుఖపెడుతుంది, అదే మనం శాంతిని తీసుకొస్తుంది. అంటే భగవంతుడు కూడా ఏం చెప్పాడు, నీవంటే నాకు ఇష్టం, వాడంటే ఇష్టం, వాడంటే ఇష్టం, వాడు నాకు బిలవడంలా చెప్పుకొచ్చాడు. కానీ జ్ఞానం విషయంలో మనకి జ్ఞాని నా స్వరూపం అనుకుంటాడని చెప్పాడు. జ్ఞాని దగ్గరికి వచ్చే భగవంతుడు ఏం చెప్పండి, ఎవడైతే జ్ఞానం ఎవరికైతే జ్ఞానం కలిగిందో వాడు ఒక్కడే నా స్వరూపాన్ని పొందుతాడు. వాడు ఎందుకు నాకు ఇష్టం అని చెప్పలేదు అక్కడ, నేనే జ్ఞాని నైసర్ అని చెప్పాడు. అంటే దానికి ఎంత అగ్రస్థానం ఇచ్చాడు చూడండి జ్ఞానికి. పక్షులై ఉండాలి, ఉదాసీన, ఉదాసీన అంటే పక్షపాతం లేకుండా ఉదాసీనంగా ఉంటారు. అంటే చాలా మంది తేలిక అనుకుంటారు, చాలా కష్టం ఇది. ఇప్పుడు నాకు ఎవడన్నా అపకారం చేశాడు మళ్ళీ అడిగి అపకారం చేయాలంటుంది, ఎవడన ఉపకారం చేశాడు మళ్ళీ అడిగి ఉపకారం చేయాలంటే అప్పుడు ఉదాసీనంగా మనిషి ఎలా ఉండగలడు, ఉండలేదు. పక్షపాత రహితంగా ఉంటే జ్ఞానం అది. గతవ్యధ అంటే గతవ్యధ అంటే శోభ లేకుండా ఏమి గంగ పెట్టుకోకుండా జరిగిపోయిన గొడవలన్నీ తలుచుకుని గంగ పెట్టుకుంటూ ఉంటారు. అది చాలా చాలా జరిగిపోయిన గొడవలు మీరు ఎలా అడ్డుగోడ పెట్టినట్టు ఆది చూసేయడం కాదు, మీరు అపమానం మన్నం చేయటం వల్ల అది కలిసి రాదు అని చెప్పి ఎక్కువ ధైర్యంగా ఉండాలి. భయం అనేది పనికిరాదు. స్వామి వివేకానంద స్లోగన్ అంటే ఎక్కువ బీఫియర్ లో నిర్భయంగా ఉండండి, నిర్భయంగా ఉండాలి ఆయన చెప్పాడు. ఆయన భగవద్గీతలో నచ్చిన శ్లోకం వాడు సెలెక్ట్ చేశాడు స్వామీజీ, క్షుద్ర హృదయ దౌర్బల్యం అన్నిటికంటే నీచాతి నీచమైనది హృదయ దౌర్బల్యం. అంటే పిరికితనం అన్నిటికంటే నీచమైనది అని చెప్పాడు. పిరికితనం అనేది మనిషికి పనికిరాదు. వివేకానంద ఎంత దూరం వెళ్ళిపోయాడంటే ఆయన పిరికితనంతో మంచి పని చేయడం కంటే ధైర్యం నుండి చెడ్డ పని చూసిన నాకు ఇష్టమైన సర్వ ఆరంభ పరిత్యాగి మొత్తం అన్ని ఆరంభాలు విడిచిపెట్టేసి అన్ని పనులు విడిచిపెట్టేటువంటి సర్వసంగా మనం ఏం చేస్తాం, కోరికలతో పని చేస్తాం. కార్మికర్మలు అన్ని విడిచిపెట్టి కోరిక లేకుండా మనం పని చేయడం చేస్తాం. దాని కోరిక లేకుండా మనం ఏమైనా పని చేస్తాం, మనకి ఏమి కలిసి వస్తుందంటే పని చేస్తాం, కలిసి రాలంటే చేస్తాం. కామ్యకర్మల సమస్తమని విడిచిపెట్టుకుంటారు. కామ్యకర్మలు చేసేవాళ్ళు నేను ముక్కు పట్టుకుంటున్నాను. మనం చేసేవన్నీ కామ్యకర్మలు. మనం స్వార్థంతో చేసి ప్రతి పని కామ్యకర్మే. మనం అన్ని చేసి స్వార్థంతో కదా. స్వార్థం లేకుండా ఎప్పుడైనా చేసినా మళ్ళీ పుణ్యం ఆశిస్తాం, అది స్వార్థమే కదా. అంటే పుణ్యం కూడా ఒక బంధమే. నువ్వు స్వార్థ ప్రేరితమయ్యి ఏ పని చేయదు. ఇంకేదో స్వార్థం పెరిగి కొంత బంధం పెరుగుతుంది మనిషి. అసలు నిజం చెప్పాలంటే స్వార్థమే పాపం. స్వార్థం లేని వాళ్ళ పాపం లేదు, స్వార్థమే పాపం. స్వార్థానికి మించిన పాపం లేదు. అసలు ఇంకోటండి, మన భక్తి కూడా బిజినెస్సే. కోరిక కోసం చేస్తాం. కొబ్బరికాయ కొట్టినా ఏదో కోరిక పెట్టుకుని కొబ్బరికాయ కొడతాం, పూజ చేసినా ఏదో కోరిక పెట్టి చేస్తాం. ఇదంతా కూడా మనల్ని బంధిస్తుంది. సకామ భక్తి కంటే నిష్కామ భక్తి మంచిది. సకామ భక్తి బంధిస్తుంది, నిష్కామ భక్తి విడుదల చేస్తుంది. అయితే సకామ భక్తి నిష్కామ భక్తిని తీసుకెళ్ళొచ్చాడు వేరే విషయం. కానీ మనం నిష్కామ భక్తిని ప్రాక్టీస్ చేయాలి. మీరు పైకి చెప్పండి, మీరు లోపల అనుకోండి, మీరు వెంకటేశ్వర ఉండరు తిరుపతి వెళ్తారు అనుకోండి, మీకు ఏ కోరికలు ఉంటాయి? మీకు నిజంగా మీరు తిరుపతిలో ఉండగా మీ కోరిక ఎక్కువ మీకు జ్ఞాపకం వస్తుందా, లేదా వెంకటేశ్వరం ఎక్కువ జ్ఞాపకం వస్తుందా? మీరు బాగా ఆలోచించండి. కోరిక పెట్టుకుని వెళ్ళినప్పుడు కోరిక జ్ఞాపకం వస్తుంది కానీ అసలు మనం దేవుడు జ్ఞాపకం రాదు. అది కోరికని మనం ధ్యానం చేస్తున్నాం, దేవుడిని ధ్యానం చేస్తున్నాం, కోరికనే ధ్యానం చేస్తున్నాం, అది భక్తి అనుకుంటున్నాం. మన కోరికని మనం ధ్యానం చేస్తూ దేవుడిని ధ్యానం చేస్తున్నాం అనుకుంటున్నాం. ఇదే మనలో ఉన్న పెద్ద పలక. మీరు వెంకటేశ్వరం ఒక రూపాయి అడుగుతారనుకోండి, వెంకటేశ్వరం అనుగ్రహం మీ రూపాయికే పరిమితం అనుకోండి. అది కాదు, మీరు 10 రూపాయలు ఇవ్వాలనుకున్నాడు వెంకటేశ్వరానికి, మీరు రూపాయి అడుగుతారనుకోండి, మీరు రూపాయి అడగకుండా ఉంటే 10 రూపాయలు ఇచ్చింది మీకు. మీరు రూపాయిని ఎప్పుడైతే మీరు అర్జీలు పెట్టుకున్నారో ఆయన అనుగ్రహం మీ రూపాయికే పరిమితం అయిపోయి మన కోరికలు మనం పరిమితం చేస్తాం. అంటే మన యొక్క వాంఛలు మనల్ని పరిమితం చేస్తున్నాయి, మన వాసనలే మనకు సన్ని. ఈ దిగడే మనల్ని బంధిస్తాం. ఎన్ని కోరికలు కోరినా దేహం కోసం. అదే గౌతమ బుద్ధుడు అన్నాడు, ఏమన్నాడంటే నా దేహమే నాది కానప్పుడు ఈ ప్రపంచం ఏ వస్తువు నాదవుతుంది, నా దేహమే నాది కానప్పుడు ఈ ప్రపంచం ఏ వస్తువు నాదవుతుంది. మనం ఎన్ని కోరికలు కోరినా బాడీ కోసమే కదా. సైన్స్ 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 అంటే వీళ్ళకేమి బాడీ కంఫర్ట్ పెంచుతున్నాం. ఈ టెక్నాలజీ చేంజ్ అంటే ఇప్పుడు బాడీ కంఫర్ట్ పెంచుతుందని టెక్నాలజీ 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 మంచిదే. అది హ్యూమన్ హ్యాపీనెస్ కి దాని కంట్రిబ్యూషన్ ఉన్నమాట. నిజమే, ఈ టెక్నాలజీ పెరిగినంత మాత్రం చేసి దుఃఖాన్ని విడుదల ప్రపంచం సమస్య ఉంది. ఆయనకి ఒక అమెరికా నుంచి సైంటిస్ట్ వచ్చాడు, ఇక్కడ చూశారు వెళ్ళిపోయాడు. అతను ఫిజిక్స్ లో ఈ నోబెల్ ప్రైజ్ లో పొందుకున్నాడు. తర్వాత అతను తిరిగి స్టేట్స్కి వెళ్ళిపోయాక ఈ క్లబ్బుల్లో ఎవరేదో మాట్లాడమంటే మాట్లాడుకోవచ్చు. ఆయన అన్నాడు, నేను జీవితంలో చాలా తెలుసుకున్నాను, చాలా సాధించాను అనుకునేవాడిని. రమణస్వామి చూశాను, తెలిసిన జీవితంలో నాకు చాలా విషయాలు తెలియదు అనుకుంటాను. నాకు తెలియని విషయం ఏమి లేదు అనుకుంటున్నాను. నేను జీవితంలో చాలా సాధించాను అనుకుంటున్నాను. ఒక ఋషిని చూశాక నాకు తెలిసింది, నేను తెలుసుకోవాల్సింది చాలా ఉందని, నేను పొందవలసింది ఇంకా చాలా ఉందని, నాకు ఇంకా ఏమి తెలియలేదని, నాకేమి తెలియలేదన్న సందర్భ ఒక ఋషిని సౌత్ ఇండియాలో ఒక ఋషిని చూశాక తెలిసిందట. ఇది ఇక్కడ మనం గ్రహించవలసింది. సర్వ ఆరంభ పరిత్యాగి అంటే నువ్వు కామ్యకర్మలన్నీ విడిచిపెట్టు, నా ఎందుకు భక్తి కలిగి ఉండు. అంటే నా ఎందుకు భక్తి లేకపోతే భక్తి కుదుర్చుకోమంటున్నాడు. ఇప్పుడు చూడండి, మన లంకనాలు చూసాక మనం కొత్తగా అన్నం మళ్ళీ అన్నం మళ్ళీ ఎటో అవ్వదు. ఎటో అవ్వకపోయినా కొంచెం కొంచెం ఎటో చేసుకుని తింటాం. అదే నా ఎందుకు నీకు భక్తి లేదనుకో, ఎటో చేసుకో, నా ఎందుకు భక్తి కలిగి అన్ని నేర్చుకుంటున్నాడు, అలా భక్తిని కూడా నేర్చుకో. ఇది కూడా లెర్నింగ్ చేస్తున్నాడు స్వామి. రామకృష్ణ పరమహంస గారు చెప్పారు, ఎంతకాలం అయితే నేను జీవించుంటానో అంతకాలం నేను నేర్చుకుంటాను. నేను సిద్ధ పురుషులు అయినప్పటికీ నేను ఎంతకాలం అయితే జీవించుంటానో అంతకాలం నేర్చుకుంటాను అంటాను. ఇదో మాట అనుకోకుండా మీరు మంత్ర రామనామం కృష్ణనామం మీరు ఎలా చేస్తున్నారు, ఈ మాట మీరు మంత్రం లేని మననం చేసింది పనిచే గర్వం పట్టదు. వినయం లేని మనిషికి జ్ఞానం రాదు. వాడు ఎంతటి వాడని ఇమ్యూనిటీ చాలా ముఖ్యం. ఎవరైతే కొంతమందికి ఏదైనా ఏదైనా కొంచెం ఉపకారం జరిగిందంటే, ఏదైనా కొంచెం ఏదైనా అనుకోకుండా ఏ లాటరీ అంటుందో లేకపోతే ఏదో ఏదో చిన్న చిన్న విషయాలు వచ్చినాయి అనుకుంటే వాడు ఎప్పుడైతే సంతోషం వచ్చేస్తే ఆ పొంగు కూడా పనికిరాదు. అలా అక్కడ భగవంతుడు చెప్పేది ఏంటంటే సమానంగా ఉండమంటున్నారు. పెద్ద పెద్ద సైంటిస్టులు కూడా మరి ఢిల్లీలో ప్రమోషన్ కాక చచ్చిపోయిన ఉన్నారండి. మరి అడిగిన సైన్స్ మనకు అర్థం కాదు. మరి చదువు అంటే చదువ ఇంత చేస్తే వాడికి ఉద్యోగం తీసేదైతే ప్రమోషన్ ఆగిపోయిందా. నా దృష్టి నీకు ద్వేషం అనేది పనికిరాదు. అంటే ఏంటి, నీకు ఏదైనా చెడ్డ జరిగితే నువ్వు ద్వేషించొద్దు, మంచి జరిగితే నువ్వు పొంగిపోవద్దు, సంతోషపడద్దు. అసలు జ్ఞానం అంటే ఏంటంటే అండి, ఎప్పుడు రియాక్షన్ అనేది ఉండకూడదు. జ్ఞానం ఎక్కడ ఏ మనిషిలో అయితే రియాక్షన్ ఉందో ఆ మనిషికి జ్ఞానం రాదు. రియాక్షన్ అవసరం, రియాక్షన్ ఉండకూడదు. కొంతమంది చిన్న చిన్న మాటలు కూడా తట్టుకోలేరండి. మనం చిన్న చిన్న మాటలు తట్టుకోలేనప్పుడు జ్ఞానం ఎలా వస్తుంది మనకి? గుణం లేకుండా జ్ఞానం రాదండి. మన దేహ ప్రారంభాన్ని బట్టి ఏది రావాల్సి ఉంటుందో అది చలంగా చెప్పారు ఈ మాట. గోపరాజు రామచంద్రరావు గారు నాస్తిక సంఘాన్ని ప్రెసిడెంట్ తీశారు గోరాజు. ఒకసారి చలంగారు గారికి వెళ్ళి వాదించారు నేను ఆయన మహాత్ముడు సుబ్రహ్మ స్వాపాల కూర్చున్నాడు ఆయనకి రోజులు బాగా వెళ్ళిపోతాడు. అది చలంగారు మాట చెప్పారు. ఆయన పూర్వం ఆయన కొండ మీద ఉన్నాడు, రాళ్ల మీద కూర్చున్నాడు, వర్షానికి తడిసిపోయాడు, ఎండకి ఎండాడు. అయ్యో స్వామి ఎంత కష్టపడుతున్నాడని కొంతమంది బాధ. ఇప్పుడు సోఫాలు ఎవరికి తెచ్చి సోఫా అక్కడ వేశారు, సోఫాలో కూర్చున్నాడు. మీ బోట్లు ఏమంటున్నారంటే ఆయనకే ఫస్ట్గా ఉన్నాడు, సోఫాలో కూర్చున్నాడని మీరు అనుకుంటున్నారు. అప్పుడు రాళ్ల మీద కూర్చున్నప్పుడు నేను రాళ్ల మీద కూర్చున్నాను ఆయన అనుకోలేదు. ఇప్పుడు సోఫా మీద కూర్చున్నప్పుడు నేను సోఫా మీద కూర్చున్నాను ఆయన అనుకోవట్లేదు. అప్పుడు రాళ్ల మీద కూర్చున్నప్పుడు నేను కష్టపడ్డాను అనుకోలేదు. ఇప్పుడు సోఫా మీద కూర్చున్నప్పుడు నేను సుఖపడుతున్నాను అనుకోవట్లేదు. ఇవన్నీ చూసేవాడి దృష్టిలో కానీ ఆయన దృష్టి ఏం లేదు నాకు చాలా. ఇదంతా చూసేవాడి దృష్టిలో, కానీ ఆయన దృష్టిలో మనకి ఏం లేదు. అప్పుడు ఎలా ఉండవలసి వచ్చింది, ఇప్పుడు ఎలా ఉండవలసి వచ్చింది? గోరాగారు ఎదుర్కొన్న ప్రశ్న వాళ్ళు స్టాండర్ చెప్పారు. మన గాంధీ గారిని జాతి పిత అంటున్నారు. మన ఆంధ్రలో పెద్ద కవి జాతి పీత అంటారు. ఏమిటండి, ఆయన జాతి పిత కాదు, జాతి పీత. అంటే ఏంటి, మన మహాత్ములు మన అవరపరుచుకోవడం అంటే మనల్ని మనం అవరపరచుకోవాలి. మనకి దీపాలు లాంటి వాడు, లైట్ హౌసులు లాంటి వాడు, సముద్రంలో ఉన్న ఓడలకి లైట్ హౌస్ ఎలా ఉపయోగపడుతుందో మన జీవితాలకు వాళ్ళు ఎలా ఉపయోగపడుతున్నారు. అంటే దీన్ని బట్టి మనలో ఉన్న మెంటల్ ఫ్లమ్స్, ఈ మనసులో ఎన్ని మురుగుంటున్నాయో తెలుస్తున్నాయి. నాలో మంచి గుణాలు లేవనుకోండి, నీలో మంచి గుణాలు నాకు కనపడదు. నాలో ఏ మంచి గుణాలు లేవనుకోండి, నీలో ఏదైనా మంచి గుణాలు ఉన్నాయో నాకు అలా కనపడదు. నేను ఏదైనా చూసైనా ఉండాలి, వీడైనా ఉండాలి. బంగారం ఒక ఎప్పుడు చూడబడితే తీసుకెళ్ళి బంగారం చూపిస్తూ ఏమంటున్నాడు, వాడికి ఏం తెలియదు. జ్ఞానం తెలియకూడదు. గణపతి శాస్త్రి గారు వచ్చే వరకు రమణస్వామి తెలియదు, తెలియదే తెలియదు. ఇది స్వామి వివేకానంద తరచుగా చెప్పుకోలేదు అనమాట. ఒక జ్ఞానం అర్థం చేసుకోవడానికి ఇంకో జ్ఞానం ఉండాలి. ఒక గ్రీక్ నేను అర్థం చేసుకోవడానికి ఇంకో గ్రీక్ నేను అయి ఉండాలి. వాళ్ళు నశోతికి నకాంక్షకి ఏ రకమైనటువంటి కాంక్ష లేకుండా ఉండాలి. శుభ అశుభ పరిత్యాగి, శుభం అశుభం ఉండాల్సిన కూడా విడిచిపెట్టాయి. అంటే మీకు మంచి రావచ్చు, చెడ్డ రావచ్చు. మంచి చెడ్డ ఏంటి, అసలు ఏది మంచి ఏది చెడ్డ? ఒకసారి మనం మంచి అనుకున్నది చెడ్డలోకి రావచ్చు, చెడ్డ అనుకున్నది మంచిలోకి రావచ్చు. అసలు శుభం అశుభం ఏంటండి? శుభం ఎప్పుడైతే వచ్చిందో అశుభం. అప్పుడు మనిషి ఎప్పుడైతే పుట్టిందో అప్పుడు చచ్చిపోతాడు. పుట్టినప్పుడు శుభం అంటున్నాం, చచ్చిపోయినప్పుడు అశుభం. శుభం ఎప్పుడైతే మనిషికి వచ్చిందో తప్పనిసరి అశుభం వచ్చి తీరుతాడు. నేచురల్ మనిషి పుట్టాడు, కానీ చావకూడదంటే ఎలా కోరుతుందండి? మనం పుట్టుకున్న శుభం అంటున్నాం, చావడానికి అశుభం అంటున్నాం. శుభం అంటారు అశుభం తప్పనిసరిగా వచ్చిపోయారు. అంటే రెండు సమానంగా చూడు, శుభాన్ని అశుభాన్ని త్యాగం చేసి అంటే సమదృష్టి కలిగి ఉంది. ఇంకా సమదృష్టి కలగండి మనం చెబుతున్నాడు. ఎవరికైతే సమదృష్టి ఉందో వాడిని జ్ఞానం వరిస్తుంది. ఎవరికైతే సమదృష్టి ఉందో వాడిని జ్ఞానం వరిస్తుంది. కాబట్టి సమదృష్టి కలిగి నిశ్చితే భగవంతుడు చెబుతున్నాడు. ఎవరైతే సమర్థ దృష్టి ఉందో వాడు యోగి, నిషాలు ఉన్నవాడు యోగి అని చెప్పలేదు. జల్ల దృష్టి వాడు యోగి అని చెప్పలేదు భగవంతుడు. ఏం చెప్పారు, ఎవరికైతే సమర్థ దృష్టి ఉందో వాడు యోగి. ఈ సమర్థ దృష్టి విషయంలో మీరు రమణ మహర్షి గారిని ఉదాహరణగా తీసుకోండి. సమర్థ దృష్టిని పెట్టి మీ పేరు ఆయన ప్రత్యేకంగా ఏ విషయంలో ఏది కోరారు. భగవద్గీత మీద వ్యాఖ్యాన రాసిన సాధు గారు ఒక ఆయన ఉన్నారు నా దగ్గర. కానీ అందరితో పాటు కూర్చుని తినేశ్వరం రమణత్వం అదేంటన్నా అన్నారు పాప. అంటే గమసాటిగా తింటాడని అనుమానం. అంటే ఏంటి, అందరూ వండింది ఆయన తినేసేవారు, ఏర్పాటుగా స్పెషల్గా ఆయన తింటాడు కదా, నాకు అనుమానం వచ్చిందనమాట. ఆయన భగవద్గీత వ్యాఖ్యానం కూడా రాశారు. అంటే ఏంటి, మన దృష్టిలో ఏంటంటే అండి, మన మొత్తాలు ఆగిపోతే గొప్ప యోగి అనుకుంటాం. మన స్టాండర్డ్ అదే. వాళ్ళు మాట్లాడకుండా ఉంటాడనుకోండి ఇంకా గొప్ప యోగి అనుకుంటాం. కానీ లేదా గడ్డమో లేదా మీసాలో జుట్టు ఎక్కువ పెంచేశాడు అనుకోండి ఇంకా గొప్ప యోగి అనుకుంటాం. అసలు మనకి ఒక ప్రమాణం లేదు. ప్రమాణం లేకుండా మాట్లాడుకోవటం వల్ల వచ్చి మాటలు ఎవరైనా మహిమలు చూపిస్తారనుకోండి, మాట్లాడచ్చు అనుకుంటాం, అది ఇంకా గొప్ప యోగి అనుకుంటాం. ఎన్ని మహిమలు మన కళతో చూస్తే ఏం లాభం, మన మనస్సు మన స్వాధీనం లేదు. నేను లోకం అంతా తిరిగే బదులు నా ఇంటికి నేను కూర్చుని నా మనసును జీవిస్తూ నేను జయించినాన్ని అవుతానండి. ఆ దేశాలు ఈ దేశాలు తిరిగేదానికంటే నా ఇంటికి నేను కూర్చుని నా మనసును నిగ్రహించుకుని నా మనసును జయిస్తే నేను యువతను అవుతాను. ఊరూరు తిరిగేది వల్లము నేను గని అనగాని జుట్టు చూపుమారు నా అక్షర అది నైన్టీన్ డిస్టర్బెన్స్ అంటారు. నైన్టీన్స్ అంటే తప్పనిసరిగా డిస్టర్బెన్స్ ఇది జ్ఞానం ముడక మనసు శుద్ధ మనసు ఆత్మతో సమానం మళ్ళీ మనసులో తప్పనిసరిగా డిస్టర్బెన్స్ ఉంటుంది. అంటే స్వామి వివేకానంద చెప్పారు ప్యూరిటీ అండ్ సైలెన్స్ కాన్సెప్ట్ వర్డ్ ఆఫ్ కవర్ ప్యూరిటీ నుంచి మాటకు శక్తి వస్తుంది. చాగి కాని వాడికి గీత అర్థం కాదని రామకృష్ణ పరమహంస గారు చెప్పి గీతను సరిగేస్తే త్యాగ అవుతుంది తాగి తాగేదే త్యాగ అవుతుంది. అదే చాయి కానివాడు గీత పిచ్చుకోవడానికి అర్హత లేదు. మలయాళ స్వామివారు ఏం చెప్పాడంటే ఈ రాత బాగోపోతే గీత చేతికి రాదు. ఈ రాత ఎవరికైతే బాగుందో వారి చేతికి గీత వస్తున్నట్టండి. ఈ రాత కనుక బాగోపోతే వాడి చేతికి గీత రాదు. ఈ త్యాగం అనే గుణం ఎవరైతే ఉందో వాడి గీత బాగా అర్థం అవుతుంది వంట పడుతుందని చెప్పాడు పరమహంస. ఇప్పుడు ఈ ఎలక్షన్ టైం కదండి. ఇప్పుడు మా నాయకులు జనరల్ గా ఇప్పుడు ఎక్కువ సాక్రిఫైస్ గురించి మాట్లాడుతున్నారు. అదే ఎవరు ఏ నాయకుడు మన శాస్త్రులు సాక్రిఫైస్ చేయట్లేదు డ్యూటీ చేస్తూ సార్ సాక్రిఫైస్ ఏ నాయకుడు మన కోసం చేతి దండం పెట్టాలని అడగొచ్చు మన చేతులు జోడించి నమస్కారం పెట్టాలని అడగొచ్చు మీరు మా కోసం సాక్రిఫైస్ చెప్పడం వద్దు మా కోసం మీరు సాక్రిఫైస్ మీ డ్యూటీ మీరు చేయండి చాలు డ్యూటీ చేయడం సాక్రిఫైస్ చేసి సఫరం చేసి మన కోసం వాళ్ళు సఫర్ అవ్వక్కర్లేదు మన కోసం వాళ్ళు ఏది సాక్రిఫైస్ చేయక్కర్లేదు వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేయమని చాలు ఎవరి డ్యూటీ వాళ్ళు వెళ్ళేసి సాక్రిఫైస్ సఫరింగ్ మాట్లాడుతుంది. డ్యూటీ చేసిన తర్వాత సఫరింగ్ తర్వాత సాక్రిఫైస్ అట్లీస్ట్ డ్యూటీ కూడా చేయటం మానేసి సాక్రిఫైస్ చేయండి. నేను డిసీవ్ చేయటం కదా నేషనల్ నేను డిసీవ్ చేసుకుంటున్నాను కానీ నేను డిసీవ్ చేసుకున్నాను అర్థం ఏంటి దాని అర్థం నన్ను నాకు నేను దూరం అవుతున్నాను నాకు నేను దూరం అవుతున్నానంటే అర్థం ఏంటి నాకు నేను దూరం అయ్యకుండా దేవుడికి నేను దూరం అవుతాను అది ఆత్మ అంచనా నాకు నేను ఎంత దూరంలో ఉన్నానో దేవుడికి కూడా అంతే దూరంలో అంటే మన పెద్దలు ఏం చెప్పారు డ్యూటీ కూడా కర్తవ్యం కూడా డ్యూటీ కూడా భగవంతుడే డ్యూటీ కూడా భగవంతుడు సమానం డ్యూటీ ఇస్ గాడ్ నువ్వు సాక్రిఫైస్ దాకా వెళ్ళక్కర్లేదు డ్యూటీ చేసుకుంటా అంటే ఇవన్నీ కూడా లగ్జరీ ఈ మాటల్ని ఇప్పుడు వృధాగా వేస్ట్ చేయటం ఖర్చు పెట్టేయటం త్యాగం అని అదని ఇదని ఆ మాటకు బరువు ఎంత ఉందో ఆ మాటకు అర్థం ఎంత ఉందో తెలియకుండా ఆ మాటలు వేస్ట్ చేయటం ఆ శబ్దానికి విలువ కూడా తెలియకుండా వాడేది శుభ అశుభ పరిత్యాగి గడిది రెండాటిని విడిచిపెడుతున్నాడు శుభాన్ని మంచి చెడ్డలు ఎంచేదంటే మంచి చెడ్డ రెండూ కూడా మోక్షానికి వీరేళ్ళే మంచి అయిన బంగారు సంఖ్యలు చెడ్డము ఇనప సంఖ్యలు అనుకున్నాం పోతే ఏదైనా సంఖ్యలే బంగారమైన సంఖ్యలే ఇనువైన సంఖ్యలే ఏదైనా సంఖ్యలే అంటే ఏమిటి నీ మంచి వాసన నీ మోక్షం గడ్డొస్తుంది నీ చెడ్డ వాసన నీ మోక్షం గడ్డొస్తుంది అది వాసన ఇది వాసన నాన్ను నేను తెలుసుకోవడానికి ఎడ్డ వస్తున్నాయి కాదు విడిచిపెట్టమంటున్నాడు శత్రువుని మిత్రుడిని సమానంగా చూసుకోవాలి మీ ఇంట్లో నచ్చింది ఒకటే తీసుకోవాలి మొత్తాన్ని తీసుకోవద్దు మన ఇంటికి చుట్టం వచ్చాను కూడా నాలుగు కూరలు వేస్తున్నాం నాలుగు కూరలు తినాలి ఏదో ఒక కూరలు అంటారు జనరల్ ఏదో మీకు నచ్చింది ఒకటే క్వాలిటీ తీసుకొని దాన్ని ప్రయత్నించేయండి సార్ ఇప్పుడు నిజము పలకవాలను నిజము పలకవాలను అని చెబుతాను ఇప్పుడు నిజము పలకవాలండి మీరు అక్కడ ప్రాక్టీస్ చేయండి రెండు రోజులు ప్రాక్టీస్ చేసేది మీకు తెలుస్తుంది ఉక్కి దిక్కు అయిపోతారు పాక్ 8 అవర్స్ నిజం పలకవాలి నిజం పలకాలను పాక్ 8 అవర్స్ నా 2 డేస్ మీరు ప్రాక్టీస్ చేయనే అవుతుంది అసలు ఉక్కి బుక్కి అయిపోతారు ద్వేషించకూడదని ఉందనుకోండి అలాగే 4 రోజులు ప్రాక్టీస్ చేయండి ద్వేషించకూడదని అది కూడా సాధ్యం కాదు అలా ఒకటి తీసుకొని దాన్ని ప్రాక్టీస్ చేయండి మీకు జ్ఞానం వచ్చారు మోక్షజం అంటే తింటూ పెట్టే న్యాచురల్ ఇస్తారు మనకంటే వేరుగా ఉన్నది ఏదైనా విడిచిపెట్టేవలసింది మోక్షం మన స్వరూపం మోక్షం మన స్వరూపంగా కాకుండా వేరుగా ఉందనుకోండి వేరుగా ఉంటుంది మనకి దుఃఖాన్ని తీసుకొస్తుంది సుఖాన్ని తీసుకురాదు మోక్షం మోక్షం అంటే ఏంటి అర్థం విడుదల అర్థం మోక్షం అనే శబ్దానికి అర్థం అంటే నీ విడుదల దేనికి నుంచి విడుదల అజ్ఞానం నుంచి అజ్ఞానం నుంచి విడుదల పొందటమే మోక్షం జ్ఞానం మన స్వరూపం మనం తెలియాల్సిన అజ్ఞానాన్ని పోగొట్టుకోవచ్చు జ్ఞానం మన స్వరూపమే ఇదిగా నార్మల్ వచ్చే ఇదిగా న్యాచురల్ వచ్చే రమణర్షి గారు ఎవరైనా వెళ్ళి ఏమంటే మాకు 3 గంటలకు ట్రైన్ ఉంది అప్పుడే 12 అయిపోయింది 1 గంట అయిపోయింది కొన్ని మార్క్స్ ఇచ్చి వెళ్ళిపోతాం అన్నారు ఏమంటే 3 ఇంటికి వెళ్ళిపోతామండి 1 గంట అయిపోయింది ఇప్పుడు ఏదో మీ దర్శనానికి వచ్చాం మహాత్మ దర్శనం పెద్దల దర్శనం మోక్షం ఇచ్చి వెళ్ళిపోతాం అన్నారు ఆయన చేసేట్లో పక్కన టిక్కెట్ తీసుకెళ్తుంది నా టిక్కెట్ దాచి టిక్కెట్ కనపడతాం మోక్షం ఈ టిక్కెట్ మోక్షం ఎక్కడ కనపడి ఇదే మోట అనుకుంటున్నారా ముందు అనుకుంటున్నారా నెత్తి నెత్తి తోట అనుకుంటున్నారా ఈ మోక్షం అంటే ఏదైనా మోట అనుకుంటున్నారా మీ నెత్తి మీద పెట్టుకుని తోట అనుకుంటున్నారు కొంతమంది ఏమైనా దొరకండి కొంచెం గడుపుకాయలు ఏమైనా స్వామి మేము అన్ని వదిలేసామండి మాకు ఏ గొడవలు అక్కర్లేదండి అన్ని వదిలేసాం మాకు మోక్షం కావాలన్నారు అప్పుడు భగవాన్ అన్నారు మీరు చెప్పి మాట్లాడమని అబద్ధం మీరు నిజంగా అన్ని వదిలేసిన మాట నిజమైతే మీరు మోక్షం ఎవరో ఉన్నారు అన్ని వదలలేదు కాబట్టి మోక్షాన్ని మీరు అడుగుతున్నారు అంటే మీరు అన్ని వదలలేదన్నమాట అని మీరు చెప్పిన మాట ఏం నిజం కాదు సమ శత్రువు మిత్రుడైతే శత్రువుని మిత్రుడిని కూడా సమానంగా చూసుకుంటూ సమదృష్టి కలిగొనమని. ఇంతకింత పొడిగిన మనకి చెప్పుకొచ్చింది ఏంటంటే సమదృష్టి కలిగొనమని. అలాగే గౌరవం వచ్చినా అదౌరం వచ్చినా సమానంగా చూడమని. అది నిజంగా యథార్థం చెప్పాలంటే బుద్ధిమంతుడు ఎలా ఉంటుందంటే పొగర్తి కూడా తిట్లుగా ఉంటాయండి. నేనే కానీ నిజమైన బుద్ధిమంతుడు అయి ఉంటే మీరు నన్ను పొగుడుతుంటే నన్ను తిట్టినట్టుగా అనిపిస్తున్నాడు. నిజంగా నేను బుద్ధిమంతుడు అయ్యి ఇది అసలు మన రాజకీయ నాయకులు పోరాకపోతాడు మిగిలి తగ్గించరు చెరువు తగ్గించరు. వాళ్ళ చోట మనకు ఫ్రెండ్షిప్ అవసరం. వాళ్ళు ఏం స్టాండర్డ్ అండి? ఋషులు స్టాండర్డు రమ మనిషి గారే స్వయంగా ఐదు పంచరత్నాలు రాసుకుని చిత్రాలు తీసుకుని ఉపయోగించి తగ్గి తెలుసు. నాకు పంచరత్నాలు ఐదు పద్యాలు రాసుకుని భగవాన్ దగ్గర పట్టుకుని చదివించారు. అందరూ ఏం చెప్పారండి? నువ్వు కుమారస్వామితో సమానం, సాక్షాత్తు ఈశ్వరుడు అవుతారా, నువ్వు చాలా గొప్పవాడు, ఇంత గొప్పవాడు, అంత గొప్పవాడు. మన మంత్రులు రాసినప్పుడు పద్యాలు రాస్తారంటే వర్షం హై స్కూల్ కాలేజీ వచ్చినప్పుడు అలా రమణ మహర్షి గారు మంచి యాక్టర్ పద్యాలన్నీ పూర్తి అయితేనే జవాన్ అన్నారు. కావండి నేను చాలా గొప్ప అని మీరు పద్యాలు రాస్తారు, అదే కదా పద్యాలు అర్థం. నేను చాలా గొప్ప అనేది మీకు ఏం కలిసి వస్తున్నాడు వాడు నువ్వు బాగుపడేదాన్ని చూసుకోవాలయ్యా. నువ్వు బాగుపడు, నువ్వు అభివృద్ధి లేదు రా, నీ ఆత్మ నువ్వు తెలుసుకో, నువ్వు చదువుకోవాలి నువ్వు తెలుసుకో. రమ మహర్షి చాలా గొప్పవాడు, రమ మహర్షి చాలా గొప్పవాడు, రమ మహర్షితో సమానమైనాడు కానీ అంతకంటే గొప్పవాడు కానీ సృష్టిలో లేడు, ఈశ్వరుడు అవతారం కుమార సమతారం అని పొగుడుతాను. నీకు కలిసి వచ్చింది నీ బతుకుతీరు నువ్వు చూసుకోవాలి. రమ మహర్షి తమ తింటానికి పిల్లి లేని వాళ్ళందరూ లోకంలోనే అనసత్రులు పెడతామని సిద్ధమవుతున్నారు అని. కొంతమంది మనుషులు ఎలా ఉన్నారు, ఇంటికారు తింటానంటే తిండి ఉండడానికి అనసత్రం పెడతానంటా ఉంటారు. నీ దుఃఖంలో ఇందుగా తరించలేకపోతున్నావు, నీ దుఃఖంలో నువ్వు బయటపడలేకపోతున్నావు. నువ్వు ఎవరో నీకు తెలియదు, లోకాన్ని ఉద్ధరిస్తానంటావు. ఎవరో నీకు తెలుసా? నువ్వెవరో నీకు తెలియదు. ఏం నువ్వు లోకాన్ని ఉద్ధరించి ఏం ఉద్ధరిస్తావు? లోకం స్వామి స్వామి ఈ లోకాన్ని బాగు చేయాలన్నాను స్వామి అని నాకు నువ్వు పెద్ద మనిషి. లోకం నేను ఎప్పుడైనా అడిగి నన్ను బాగు చేసుకోవచ్చని అన్నారు. ఇదంతా అహంకారం అని చెప్పి మాటలు అహంకారం అని చెప్పారు. అసలు లోకం నాకంటే వేరుగా ఉందని, గురువు నాకంటే వేరుగా ఉన్నాడని ఈ ఎవరైనా చేసిన అహంకారం. శీతోష్ణ సుఖ దుఃఖేషు. మనకి శీతాకాలం అంటే సన్నీళ్ళు అంటే భయం, అదే వేసవికాలం చూడక హాయిగా ఉంటుంది. సంఘాలు ఎవరికి ఆసక్తి కొన్ని విడిచిపెట్టాలి. దేని అని నువ్వు డ్యూటీ చేయాలని ఆసక్తి పెట్టుకోవచ్చు. నీ పని ఏదో నువ్వు తీసుకెళ్ళిపోవటం ఫలితం కోసం ఎదురు చూడవు. ఆసక్తి అనేది పెట్టుకోవచ్చు. ఆసక్తి ఎవడైతే పెట్టుకున్నాడు పని తగ్గ చేయలేదు. ఒకటి గురించి ఆసక్తి ఉన్న మనిషి ఈ వరకు పర్ఫెక్ట్గా చేయలేదు. అసలు ఇంకోటి ఏమనుకుంటున్నాం అంటే మనకున్నది మోహం, మనకున్నది ప్రేమ లేదు. మన మోహాన్ని ప్రేమ అనుకుంటున్నాం, మనం మనం బిజీ చేసుకుంటాం. నిజంగా మనలో జనరల్గా ఉండేది అంటే మోహమే. ఈ మోహాన్ని మనం ఏమనుకుంటున్నాం? ప్రేమ అనుకుంటున్నాం. ఇది ప్రేమ కాదు, మోహం. మన మోహాన్ని ప్రేమగా అనుకుంటున్నాం. ప్రేమ లేదు, మోహం లేదు. మోహం బంద్ చేస్తుంది, ప్రేమ విడిగిలిపోయి. నిజంగా మనం లోకాన్ని ప్రేమిస్తున్నైతే ఇవాడికి మన మోక్షం వచ్చింది. మోహిస్తున్నాం కూడా మోక్షానికి దూరం. కాబట్టి ఎవరిని నిందిస్తారనుకో, స్తోత్రం చేస్తారనుకో సమానంగా చూసుకో. గౌతమ బుద్ధుడి గారికి వాళ్ళ చుట్టాల అబ్బాయి వచ్చి వాయిదాన్ని చెప్పి విమర్శించారు. విమర్శిస్తే గౌతమ బుద్ధుడు శ్రద్ధగా విన్నాడు మాట. ఏమన్నారంటే మీరు చెప్పి అయిపోయిందా, ఇంకా పూర్తి చేయవలసి ఉన్నా. ఈ నిండా పూర్తి అయిపోయిందా, ఇంకా దా ఎంత, ఇంకేమైనా టైం, ఇంకా మీరు ఏమైనా జ్ఞాపకం తెచ్చుకుని తిట్టవలసింది ఏమైనా ఉన్నాయి? అది ఎంత చెప్పి దశ వచ్చిందండి టైం. వాడు ఏమని అడిగాడు? పూర్తి అయిపోయినాయి అన్నాడు. అప్పుడు గౌతమ బుద్ధుడు మాట అన్నాడు, నువ్వు ఫ్రూట్ నా చేతికి ఇస్తావనుకో, అది నేను పుచ్చుకోవడానికి ఆ ఫ్రూట్ ఎవరికి వస్తున్నాడు, మన నాకు వచ్చేస్తున్నాడు. నువ్వు తిట్టిన తిట్టిన ఒకటి పుచ్చుకోలేదు కాబట్టి ఎవరికి వస్తాను, మన నాకు వచ్చేస్తాను. నాకు ఉత్తరం వస్తున్నానుకో, నా ఉత్తరం నేను రిజెక్ట్ చేస్తే సమ అడ్రస్కి వెళ్ళిపోతున్నాడు. అలాగే మీరు కనుక ఓర్పుంటే మిమ్మల్ని ఎవరిని విమర్శించినప్పటికీ దూషించినప్పటికీ ఎవరైతే విమర్శించాడు ఎవరు ఆడుకెళ్ళిపోతాడు. మీరు రిసీవ్ చేసుకోకుండా ఉంటే ఈ లోకంలో పెద్ద వీక్నెస్ ఏంటంటే ప్రతి వాడికి స్తోత్రం కావాలి. చాలా మందికి ఫ్లాటరింగ్ కావాలి. ఫ్లాటరింగ్ చాలా ప్రమాదం. ఒక స్థితి ఈ పొగడతలు ఇవన్నీ కూడా చాలా ప్రమాదం. ఇంకేంటంటే ఎవరైతే ఇప్పుడు పొగిడించుకోబడుతున్నాడో వాడు పాడుతాడు, వాడు మూలంలో నాశనం అవుతాడు. ఇప్పుడు మీరు నేను పొగుడతారనుకోండి, పై గంభీరంగా ఉంటానుకోండి, తన లోపల సంతోషిస్తానుకోండి, నాశనం అవుతాడు. రమణ మహర్షి గారు మాట చెప్పారు, ఒకరు ఒక అస్తమానం వచ్చాయని అడుగు పెడుతుంది, ఏమైనా స్వామిని పెళ్లి చేసుకుంటారా, యుద్ధంటారు పెళ్లి చేసుకుంటారా ఉంటారు. మినిస్టర్ గారు తింటూ తులుమచ్చా కొట్టి దూయిచ్చన్నారు. మినిస్టర్ గారు తింటూ తులుమచ్చా కొట్టి దూయిచ్చన్నాడు. సంతోషం వచ్చి నేను పెళ్లి చేసుకుంటారు వద్దని యేసుక్రీస్తు కూడా చెప్పాను, ఇది బెటర్ టు మ్యారేజ్ అండ్ బర్న్ అని. తుతిడి నిందని సమానంగా చూసుకుని సంతుష్టగా ఎప్పుడు సంతుష్టంగా ఉంటూ ఒకే చోట నివాసం లేకుండా, అంటే ఒక పర్టికులర్ ప్లేస్ మీద కానీ అటాచ్మెంట్ లేకుండా. అంటే అటాచ్మెంట్ ఉన్న మనిషి పాపం చేసేస్తారు. మనిషి కూడా నేడ ఎంత సాధనంగా ఉంటుందో, వర్షాకాలం వెళ్ళిన తర్వాత శీతాకాలం, శీతాకాలం అయిన తర్వాత వ్యాసాకాలం ఎంత సహజంగా వస్తుందో, అటాచ్మెంట్ ఉన్న మనిషి పాపం చేసేస్తారు. అని కేసగా స్థిరమతికి అంటే స్థిరమైన బుద్ధి కలిగి ఉండి ఏమండి స్థిరత్వ దృష్టి అంటే ఏంటి? ఏమేమి స్థిరంగా ఉండాలండి? ఈ శరీరం నాదని మనం స్థిరబుద్ధి ఉంది, కానీ ఆత్మస్వరూపుణ్ణి అనేది స్థిరబుద్ధి ఉండాలి. భగవంతుడిని వాడు ఒక ఉన్నాడు అనే స్థిరబుద్ధి ఉండాలి. ఈ దేహం నేను మీకు ఎవరైనా చెప్పాలండి? నేను ఆత్మస్వరూపుణ అంత సహజంగా జ్ఞానం అనుకుంటాను. ఈ జన్మ మరణములకు అతీతముందో సత్పదార్థం ఒకటి ఉంది, ఆత్మ వస్తువు ఒకటి ఉంది, ఒక చైతన్య వస్తువు ఒకటి ఉంది, ఒక పరమార్థం ఒకటి ఉంది. అనేది నన్ను దృష్టిలో మీకు ఎవరింది పనికి రాదు. స్థిరమైన బుద్ధి నిశ్చయమైన బుద్ధి, వ్యవసాయాత్మిక బుద్ధి.
అటువంటి బుద్ధిమంతుడు ఆడన్నా కూడా నాకు చాలా ఇష్టం.
అయితే భగవంతుడు అనే వాడు ఒక ఉన్నాడు అని విశ్వాసం కనుక మీకు పూర్తిగా కుదిరితే మీరు పాపాలని బంధం అయిపోతాను.
మనం భక్తులు అనబడి పిలవబడుతున్నాం అంటున్నాం, మనం భక్తులను కాదట్లేదు, భక్తులని పిలవబడుతున్నాం అంట.
డివోటీస్ ఇన్ ద షో కాల్డ్
ఈ మాటలని ఎన్ని అమర్తంతో సమానం. ఈ ధర్మం దీన్ని ఎవరైతే ప్రాక్టీస్ చేస్తున్నాడో, అనుసరిస్తున్నాడో, ఉపాసతే ఎవరైతే దాన్ని చక్కగా ఉపాసిస్తున్నాడో, ఎవరైతే ఆచరిస్తున్నాడో, ఎవరైతే విశ్వాసం కలిగి ఉన్నాడో, ఎవరైతే నేనే గమ్యం, మనం ఏం చేస్తాను, హృదయంలో డబ్బు గురించి ఆలోచిస్తాం, ఎక్కువగా నోరుతో దేవుణ్ణి పొగుడుతూ ఉంటాం. నీ నన్నే గతం నన్ను, నీ హృదయంలో కూడా నన్నే పెట్టుకుని మనం ఏం చేస్తాం, దేవుని ప్రార్థిస్తున్నాం. దేవుని ప్రార్థిస్తున్నాడో కీర్తి కోసమో డబ్బు కోసం ప్రార్థిస్తాం, అంటే దేవుని మీర్చుకుని పెట్టుకున్నాం, దేవుడు గోల్కిని పెట్టుకుని. మీరు బాగా ఆలోచించండి, గమ్యస్థానంగా నువ్వు నన్నే గమ్యం, నమ్మి నన్నే పూర్తిగా నువ్వు నమ్మి నీ మనస్సుని హృదయాన్ని ఇంద్రియాన్ని సమస్తం నాకే సమర్పించి సర్వధర్మాన్ని పరిత్యజ్య మాం ఏకం శరణం రజ అహం త్వా సర్వపాపేభ్యో మోక్ష విషయాన్ని మాశిచ ఏం దుఃఖపడకు. నువ్వు కనుక నేను హృదయపడుతున్నాను అందుకే అన్ని ధర్మాలను విడిచిపెట్టి, అన్ని ధర్మాలను విడిచిపెట్టండి, జీవలక్షణాలని విడిచిపెట్టమని. ఆ ధర్మాలన్నీ జీవలక్షణాలని, ధర్మాన్ని విడిచిపెట్టమని, జ్ఞానం విడిచిపెట్టమని కాదండి, జీవలక్షణాలన్నీ విడిచిపెట్టి నిన్ను విశేషించగలిగితే నేను నిన్ను అన్ని పాపాల నుంచి విడుదల చేసి నేను మోక్షం ఇస్తాను. ఇప్పుడు మనకేంటండి, డబ్బు రక్షించగలదు అనుకుంటున్నాం కానీ దేవుడు రక్షించగలదని మనం అనుకోవాలండి. అది మన హృదయంలో కూడా డబ్బు రక్షించగలదు, మన చదువు మనం రక్షించగలదు, లేదా మన వెపన్స్ మనం రక్షించగలవు, లేదా మన టెక్నాలజీ మనం రక్షించగలదు, లేదా మన సైన్స్ మనం రక్షించగలదు, ఇలా అనుకుంటున్నాం కానీ భగవంతుడే మన రక్షకుడు అనేటువంటి భావన మన హృదయంలో అని పూర్తిగా ఎవరైతే విశ్వసిస్తున్నారో, నా కోసం ఎవరైతే జీవిస్తున్నారో, నా కోసం ఎవరైతే మరణిస్తున్నారో, అటువంటి భక్తులైనా సరే నాకు చాలా ఇష్టం. మామూలు ఇష్టం కాదు అయ్యా, అటువంటి భక్తి అంటే అతీవ ప్రియ, నిత్యులు ప్రియ, చాలా ఇష్టం అది. అటువంటి భక్తి అంటే పరమ ప్రీతి నాకు అని భగవంతుడు వాసుదేవ స్వామి ఈ భక్తుడు యొక్క ఎవరు ఎటువంటి వాడు నాకు చాలా ఇష్టం, ఎటువంటి వాడు ప్రీతి అనేది కొన్ని శ్లోకాలు ఖర్చు పెట్టి ఇక్కడ భగవంతుడు చెప్పాడు. మీరు భగవద్గీత రోజు పారాయణం చేయండి. మిమ్మల్ని సహేతుకంగానే ఉండమంటున్నాను కానీ అహేతుకంగా మటుకు ఉండమంటలేదు. కానీ రేగన మనిషిని ఎక్కువ దూరం తీసుకెళ్ళలేదు, రేగన కొంత దూరం మనిషిని తీసుకెళ్ళగలదు. ఈ రేగన ఎంత దూరం తీసుకెళ్తుందో అంత దూరం రేగన సహాయం ప్రయాణం చేయడం వద్దని అంటాం లేదు. రేగన మిమ్మల్ని ఎక్కడైతే విడిచిపెట్టేసినట్లు ఫెయిత్ నీకు సహాయం చేస్తుంది. రేపు నేను ఎగ్జామిషన్ రాయాలి, నాకు ఎంతో కొంత ఫెయిత్ ఉండాలి. ఫెయిత్ అయితే నేను ఎగ్జామిషన్ ఎవరు రాయగలను? ఫెయిత్ ఎక్కడదంటే ఎక్కడ కుదురుతున్నా? నేను డాక్టర్ గారి దగ్గర వైద్యం చేయించుకోవాలి, అది రోగం తగ్గుతాను ముందు నాకు ఫెయిత్ ఉండాలి కదా, ఫెయిత్ వాళ్ళని వైద్యం ఎలా చేయించుకుంటాను అని జీవితంలో రేగనకి ఎంత ప్రాణిత ఉందో ఫెయిత్ కూడా అంటే ప్రాణిత. అంటే మీరు ఈ ప్రతి బుధవారం కూడా ఈ సత్సంగ సమావేశాల్లో మన మనసును నానబెట్టుకోవడం, మరి జాతి పిండలు ఎలా నానబెట్టుకుంటాం, జాతి పిండలు ఎలా నానబెట్టుకుంటాం, ఇలాగే ఏకాదశి వ్రతాల్లోనూ లేదా బుధవారం సమావేశాల్లోనూ అలా మన మనసును నానబెట్టుకుంటే ఏమైనా కనుక హృదయంలోకి ఇంకుతుంది. మనం అందరం వైద్య తీసుకున్నా లేదా దానసరామా మీరు చెప్పండి, ఈ దేహం కూడ రాదు, దీన్ని పీవర్స్ ఇంపార్టెన్స్ ఇస్తుంది, మన మైండ్ కూడా వస్తుంది. అంటే మొత్తం అన్ని వాసన ఉండి స్టోర్ హౌస్ ఇది మైండ్ అండి. మనం చేసే మంచి పనులు, మనం చేసే చెడ్డ పనులు దాన్ని ఎక్కడ నిలవేసుకుంటాం, మనం కొట్టులో నిలవేసుకుంటాం. అలా మనం చేసే మంచి పనులు ఈ చెడ్డ పనులు నిలవ ఎందులో ఉంటుంది, మన మైండ్లో ఉంటుంది స్టోర్ హౌస్. ఈ మైండ్ ఏం చేస్తే మన కూడా వస్తుంది. ఈ మనసునే జీవుడు అంటారు. కూడా వచ్చే మనసునేమో మనం పట్టించుకోవట్లేదు, కూడా వచ్చే మనసునేమో మనం బాగు చేసుకోవట్లేదు, కూడా వచ్చే మనసు విషయంలో దాని ఆరోగ్య విషయంలో మన మెంటల్ హెల్త్ విషయంలో ఏమి జాగ్రత్త పడతాం లేదు. ఇక్కడ కూడరాని ఏదో 4 సంవత్సరాలు ఉండి పడిపోయిన శరీరం కోసం ఇచ్చే కనీసం శరీరానికి ఇచ్చే గౌరవం, ఈ శరీరానికి ఇచ్చే ప్రాముఖ్యత, ఈ శరీరానికి ఇచ్చే విలువ కూడా మన మనసుకు ఉంటుంది. ఇంకొకటి యాత్ర ఆగిపోతుంది, దేహయాత్ర ఎంతసేపంటే శ్మశానం వరకు, శ్మశానంతో దేహయాత్ర పూర్తి అయిపోతుంది, శ్మశానంతో యాత్ర పూర్తి. లైఫ్ ఇది అందులో ఈ దేహంలో ఉండకపోవచ్చు లైఫ్, కానీ లైఫ్ కనిపించేది జ్ఞానం కలిగే వరకు. అంటే ఈ దేహంలో ఇక్కడ పడిపోవచ్చు, ఈ పడిపోయే దేహాన్ని కలిసి ఈ పడిపోయే దేహానికి ఇచ్చేటప్పుడు ఈ సేమ్ ఇంపార్టెన్స్ అయినప్పటికీ కూడా వచ్చే మనసుకు మనం ఇవ్వాలి. మన మనసు ఎడ్యుకేషన్ ఎందుకంటే మన మనసును మనం బాగు చేసుకోలేమనుకోండి, ఎడ్యుకేషన్ యొక్క ప్రయోజనం ఏంటంటే మా మైండ్ నేను ప్యూరిఫై చేసుకోకపోతే చదువు యొక్క ప్రయోజనం ఏంటి జరుగుతుంది? నా మైండ్ నేను ప్యూరిఫై చేసుకోవాలనుకోండి, నా చదువు యొక్క ప్రయోజనం ఏంటంటే నువ్వు ఎక్కువ చేసి ఏమి జీవితం? మైండ్ మీరు ప్యూరిఫై చేసుకోకపోతే నేను దేని చూసి గర్వపడాలి? నా కూడా వచ్చే మైండ్ నేను ప్యూరిఫై చేసుకోలేకపోతే ఈ లోకంలో ఏమి సాధించాలని నేను గర్వపడాలి? చాలా అచీవ్మెంట్ ఏంటారు? అంటే కృష్ణుగారు ఇంద్రియాలకు శరీరం కంటే ఇంద్రియాలు గొప్పది, ఇంద్రియాల కంటే మనస్సు గొప్పది, మనస్సు కంటే బుద్ధి గొప్పది, బుద్ధి కంటే ఆత్మ గొప్పది, ఇలా వర్షాకి ఎందుకు చెప్పాడు అంటే సూక్ష్మం, ఒకదానికి అవదానికంటే ఒకదానికంటే సూక్ష్మం.
శరీరానికి అంటే ఇంద్రియాలు సూక్ష్మమైనవి, ఇంద్రియాలకంటే మనసు సూక్ష్మమైంది, మనసు కంటే బుద్ధి సూక్ష్మమైంది, బుద్ధి కంటే అతి సూక్ష్మమైంది ఆత్మ. రామమహర్షి గారికి ఒక అతను చెప్పేటండి, ఎందుకంటే స్వామి స్వామి నేను చాలా కాలం జపం చేస్తున్నాను, మా గురువు గారు జపం చెప్పారు చాలా కాలం జపం చేస్తున్నాను, కానీ మా గురువు గారు ఏం చెప్పారంటే జపం చెయ్యి, జపంలో ఫలితం వస్తుంది కదా, ఆ ఫలితం అది ఇచ్చే మా గురువు గారు చెప్పారని చెప్పేట వచ్చిన రమ మహర్షి గారు మాట్లాడే ఏమైనా మీ గురువు చాలా మంచివాడు, ఈ గురువు ఉన్నాడు చూసేది నన్ను మంచివాడు కాదు, జపంలో వచ్చి ఫలితాన్ని తినేస్తాడు, జపం చేసుకుని తినేస్తాడు, ఇద్దరిని తినేస్తాడు, మీ గురువు గారు ఏం చేస్తున్నారు ఒడ్డీ తినేస్తాను అసలు నీటే ఉంచేస్తాడు, మీ గురువు గారు చాలా మంచివాడు, మీ ఉన్నారు చూసేవా
భగవద్గీత గురించి మీకు ఏం కూడా ఈ భక్తి యోగంలో నాలుగు శ్లోకాలు ప్రవచనం చేస్తాను.
అజ్యేష్ట సర్వభూతానాం మైత్రః కరుణ ఏవ చ నిర్మమో నిరహంకారః సమదుఃఖ సుఖక్షణీ.
ఇక్కడ సిద్ధపురుషుడు యొక్క లక్షణాలు చెప్పాడు భగవంతుడు, ద్వేషం పనికిరాదని, ఇటువంటి ప్రాణులను కూడా ద్వేషించవద్దని భగవంతుడు చెబుతున్నాడు వాసుదేవ స్వామి. ఇక్కడ ఇక్కడ ఒక విషయం మనం గ్రహించాలి, మనం ఎవరైనా విమర్శిస్తే మనకి ఎవరైనా అపకారం చేస్తే మనకు ద్వేషం కలుగుతున్న వాళ్ళని, ద్వేషకారణం ఉన్నప్పటికీ అలా ఎవరైనా మనకు అపకారం చేసినప్పటికీ, ఎవరైనా మనం దూషించినప్పటికీ, మనం ద్వేషించినప్పటికీ తిరిగి మనం ద్వేషించకుండా దూషించకుండా ఉండమని భగవంతుడు చెబుతున్నాడు మనతో. ద్వేషం పనికిరాదు అని చెబుతున్నాడు. ఎందుచేత ద్వేషం పనికిరాదు? ఇక్కడ మనకు లాజిక్ అవసరమే, మెటాఫిజిక్స్ అవసరం. లాయరు లాను ఎలా ప్రాక్టీస్ చేస్తాడో, డాక్టర్స్ మెడిసిన్ ఎలా ప్రాక్టీస్ చేస్తారో, ఆధ్యాత్మిక సాగరంలో ఉన్న మనం అందరం కూడా ట్రూత్ని ఎలా ప్రాక్టీస్ చేయాలి, ట్రూత్ని మనం ప్రాక్టీస్ చేసుకుంటూ పోతే ఇక్కడ ఉన్నటువంటి ట్రూత్ని మనం ఆవిష్కరించబడదు. బయట కనిపిస్తున్నటువంటి గుళ్ళు గోపురాలు అన్నీ మనం కట్టుకున్నాయి, ఇక్కడ ఉన్న వస్తువు ఒకటే సత్యంగా మనకు అలా ప్రకాశిస్తాం. అయితే ఎందుచేత ఈ వస్తువు మనకు అనుభవంలోకి రావటం లేదు? కారణం అంటే మనలో కల్మషం. కల్మషం అంటే ఏమిటి? పాపం. మనం ఎవరి మనిషిని ద్వేషిస్తున్నాం అనుకోండి, ఆ ద్వేషించడం అనేది ఒక కల్మషం, అదొక పాపం. ఈ ద్వేషం అనే గుణం వల్ల నాలుగు ఆత్మను తెలుసుకోకుండా అది అడ్డుగా నిలబడదు. దాది ఎందుకు అవసరం అంటే ద్వేషం ఉంటే నాకు నష్టం ఏమిటి? ద్వేషం నాకు ఎందుకు ఉండకూడదు? ద్వేషం ఉండటం వల్ల నాకు అశాంతి వస్తుంది, ద్వేషం ఉండటం వల్ల నాకు దుఃఖం వస్తుంది. తప్పనిసరిగా నాలో ద్వేషం ఉంటే నిజాన్ని నేను తెలుసుకోలేదు. నాకు ద్వేషం ఉంటే భగవంతుడికి నష్టం ఏంటి? భగవంతుడికి నష్టం లేదు, నాకే నష్టం. ఇది ఇక్కడ లాజిక్. నాకు నష్టం కాబట్టి విడిచిపెట్టమంటున్నాడు. ఏ మనిషి దుఃఖాన్ని కోరుకోడు, ద్వేషం ఉంటే తప్పనిసరిగా మనిషికి దుఃఖం వస్తుంది. ద్వేషం ఉండటం వల్ల జ్ఞానానికి విరోధం, ఆత్మకు విరోధం, మోక్షానికి విరోధం. మోక్షం అన్నా, ఆత్మను తెలుసుకోవటం అన్నా, జ్ఞానం అన్నా, ఇవన్నీ ఒకటి. జ్ఞానం అంటే ఏంటి? సర్వసాధారణంగా మన దృష్టిలో ఈ కాలేజీల్లోనే యూనివర్సిటీల్లోనే ఏ కొన్ని టెక్స్ట్ బుక్లు చదువుకుని ఇది పేపర్లు రాస్తే అది లెర్నడ్ ఇగ్నోరెన్స్ అన్నారు అమ్మ మనిషి. నా స్వరూపంగా ఉన్నదాన్ని అంటే నేను ఎవరుగా ఉన్నానో ఆ సత్య వస్తువుని తెలుసుకున్నవాడే జ్ఞాని, అంటే నిజాన్ని తెలుసుకున్నవాడే జ్ఞాని. అయితే అటువంటి జ్ఞానం సంపాదించడం కోసం ఈ ద్వేషం అనేది అడ్డస్తాం. అంతే ఈ ద్వేషాన్ని విడిచిపెట్టమని వాసుదేవ స్వామి పదే పదే చెబుతున్నాడు. ఏ ప్రాణుల పట్ల కూడా ద్వేషం పనికిరాదు. ఏ ప్రాణి పట్ల సరే ద్వేషకారణం ఉన్నప్పటికీ ద్వేషం ఎక్కడైతే లేదో అది ద్వేషం లేని స్థితి, అది జ్ఞాని స్థితి. సిద్ధపురుషుడు యొక్క లక్షణం ఏ లక్షణాలు అయితే సిద్ధపురుషుడికి సహజంగా ఉంటాయో అవి భక్తుడు అంటే సాధకుడిని ప్రాక్టీస్ చేయమంటున్నారు. గౌతమ బుద్ధుడి యొక్క దయ కారుణ్యం మనం ఉదాహరణగా చెప్పుకుంటాం. రమణస్వామి కారుణ్యం కూడా కేవలం మనుషులకే పరిమితం కాకుండా జంతుజాలం వరకు పాకెట్ ఆయన కుక్కల్ని, పావురాల్ని, నెమళ్ళని, కోతుల్ని ఎప్పుడు కూడా అది ఇదే అని ఎక్కువ అనలేదు. వారు వీరు అని అంటే ఆ ఉద్దేశం ఏంటంటే ఆర్చులకి మనకి తోలే తేడా, కుక్కకి మనకి తోలి తేడా కానీ లోపల ఉన్నది ఒకటి, తోలి తేడా కానీ లోపల ఉన్నది ఒకటి. అంటే ద్వేషం అనేది పనికిరాదు. మైత్రి అన్ని జీవుల పట్ల స్నేహభావం కలిగి ఉండమంటున్నాడు. మైత్రి అనేది కేవలం ఇద్దరు మంచి వాళ్ళ దగ్గర నిలబడుతున్నా కానీ ఇద్దరు చెడ్డవాళ్ళ దగ్గర ఇచ్చి మైత్రి నిలబడదు. సర్వసాధారణ సమస్త జీవకోటి పట్ల మైత్రి కలిగి ఉండాలి. అంటే ఎక్కడ కూడా మనం విరోధం అనేది మనకు పనికిరాదు. ఏం చేతి విరోధం ఉండకూడదు, స్నేహం ఎందుకు ఉండాలి? విరోధం పెట్టుకుని కొద్ది నా మనసు బహిర్ముఖం అవుతుంది. ఇక్కడ అది కాదు, అన్ని జీవరాశుల పట్ల దయ కలిగి ఉండాలి. కంపాషన్ అనేది చాలా ముఖ్యం. ఎవరి హృదయంలో అయితే దయ ఉందో వాడే భగవంతుని దర్శించగలడు. ఎవరి హృదయంలో అయితే దయ లేదు వాడు భగవంతుని దర్శించలేడు. రసహృదయం ఉండాలి మనిషికి. అంటే దయగల హృదయమే భగవంతుడి యొక్క నిలయం. భగవంతుడు కూడా దయాస్వరూపుడే. ఒకవేళ దయ ఉండదనుకోండి మనకి కక్ష కార్పణ్యం ఎటువంటి ఉంటాయి అనుకోండి, ఆయన తెలుసుకోవడానికి గంట వస్తాయి. ఆయన తెలుసుకోవడానికి గంట వస్తాయి కాబట్టి విడిచిపెట్టమంట. మైండ్ ప్యూరిఫై అవ్వాలంటే, మనస్సుకు మృదుత్వం రావాలంటే ఈ దయ అనే గుణం చాలా అవసరం. రమణస్వామి ఆయన శరీరం ఉండగానే ఆయన విగ్రహం అది మద్రాసులో చేయించారు. ఇలాంటి స్వామి స్వామి విగ్రహం తయారైపోయిందండి, ఇంకా 4 రోజుల్లో మద్రాసు నుంచి వస్తాండి ప్రతిష్ఠిస్తారు విగ్రహాన్ని అంటే ఆయన చాలా సంతోషిస్తారని చెప్పిన వాళ్ళ ఉద్దేశం. రమణస్వామి ఏమన్నారంటే రాతి మనుషులకు రాతి దేవుడు ఉండాలని. అంటే ఏమిటి అక్కడ శరీరం శవం, ఈ శవాన్ని మనం అనుకుంటున్నాం కదా, అంటే మన మనసు ఆయన తీర్పు రాళ్ళ నడిచి వెళ్ళదు. తప్పలేదు, అంతరా దేవుడు ఉన్నాడు అనుకున్నప్పుడు విగ్రహంలోనే దేవుడు ఉన్నాడు. రూపారాధన కూడా మన నిగ్రహం కోసం పెట్టారు, కానీ ఈ సద్గుణాలు కనుక లేకపోతే మనసు అంతర్ముఖం అవ్వదు. ఇక్కడ కరుణ అనేది కూడా చాలా గొప్ప గుణం. అన్ని జీవుల పట్ల నువ్వు దయ కలిగి ఉండాలి, ప్రేమ కలిగి ఉండాలి, వాత్సల్యం కలిగి ఉండాలి అని భగవంతుడు వాసుదేవ స్వామి చెబుతున్నాడు. నిర్మమః మమకారం పనికిరాదు, నిరహంకార అహంకారం అంటూ పనికిరాదు. నీకు సుఖం వచ్చినా దుఃఖం వచ్చినా సమానంగా చూసుకోవాలి. శని అంటే ఓర్పు కలిగి ఉండాలి. ఇది భక్తుడి యొక్క లక్షణం. ఈ రకంగా ఉంటే వీళ్ళని నేను చూసి ఇష్టపడతాను, వాళ్ళని ప్రేమిస్తాను అని చెబుతున్నాడు భగవంతుడు. ఓర్పు ఎందుకు ఉండాలి మనకి? మనం ఈ లోకంలో సుఖపడాలన్నా పరలోకంలో సుఖపడాలన్నా ఓర్పు అనేది చాలా ముఖ్యం. అంటే క్షమ అనే గుణం చాలా గొప్ప గుణం. గుణాలన్నింటిలోకి క్షమ చాలా గొప్ప గుణం. క్షమ చాలా అవసరం. మీకు సుఖం వచ్చినా దుఃఖం వచ్చినా సమానంగా చూసుకో అంటున్నాడు. సర్వసానికి సుఖాన్ని బట్టి రాగం వస్తుంది, దుఃఖాన్ని బట్టి ద్వేషం వస్తుంది. ఎవరైనా సుఖపెట్టారనుకోండి మనం అనుకున్న వాళ్ళ మీద రాగం వస్తుంది, ఎవరైనా దుఃఖ పెట్టారనుకోండి మనకి వాళ్ళ మీద ద్వేషం వస్తుంది. అసలు గౌతమ బుద్ధుడు ఏం చెప్తాడంటే ఈ ప్రపంచంలో ఉన్న రుగ్మత అంతా కూడా, ప్రపంచంలో ఉన్న అనారోగ్యం అంతా కూడా, ప్రపంచంలో ఉన్న అజ్ఞానం అంతా కూడా ఈ రాగద్వేషాలు ఉందని. రాగద్వేషాలు ఎలా పుడుతున్నాయి మనిషికి? వీడు నన్ను సుఖపెడతాంటే రాగం పుడుతుంది, వీడు నన్ను దుఃఖ పెడతాంటే నాకు ద్వేషం పుడుతుంది. అంటే భగవంతుడు ఏం చెబుతున్నాడంటే వీళ్ళు ఉండేటిని సమానంగా చూడు. ఎలా సమానంగా చూడు? ఎవడైనా ఉపకారం చేయొచ్చు, ఎవడైనా నీకు అపకారం చేయొచ్చు. ఉపకారం చేసిన వాళ్ళని రాగం పెట్టుకోకుండా, అపకారం చేసిన వాళ్ళని ద్వేషం పెట్టుకోకుండా ఇద్దరిని నువ్వు సమానంగా చూడగలిగితే అప్పుడు ఏమవుతుంది? ఇక్కడ సీక్రెట్ ఏమిటి? ఇద్దరిని నువ్వు సమానంగా చూడకుండా హెచ్చు తగ్గులుగా చూసావు. నీ మనసు బహిర్ముఖం, రాగద్వేషాలే అజ్ఞానానికి మూలం. ఈ రాగద్వేషాలలోంచే కామకురవాలు కూడా పుట్టుకొస్తాయి. రాగంలోంచి కామం పడుతుంది, ద్వేషంలోంచి క్రోధం పడుతుంది. భగవద్గీత అంతా చదవక్కర్లేదు, 18 అధ్యాయాలు కూడా మీరు చదవక్కర్లేదు, ఒక అధ్యాయం కూడా మీరు చదవక్కర్లేదు, ఒక శ్లోకం కూడా మీరు చదవక్కర్లేదు. ఏది మీకు నచ్చింది ఒక ముక్క తీసుకొని దాన్ని ప్రాక్టీస్ చేయిస్తారు. భగవంతుడి 18 అధ్యాయాలు ఇన్ని గుణాలు చేసి మీకు ఒకటి నచ్చలేదా? ఏదో మీకు నచ్చింది ఒక్కటి తీసుకోండి, దాన్ని ప్రాక్టీస్ చేయండి, సరిపోతుంది, జ్ఞానం వచ్చింది. అందరం జీవన్ముక్తులు అవుతాం, స్థితపుజ్ఞులు అవుతాం. కనీసం ఒక్కటి అదే మీ హృదయానికి నచ్చింది, కావాల్సిన క్వాంటిటీ కాదు క్వాలిటీ. అది మీకు నచ్చింది ఏదో గుణం తీసుకోండి, నేను ప్రాక్టీస్ చేయండి. సర్వసాధారణంగా సత్పురుష సహవాసం చాలా ముఖ్యం. స్వతంత్రంగా సాధన చేయలేకపోయినా సత్పురుషుల సహవాసం వల్ల కూడా జ్ఞానం వచ్చింది. గేట్స్ యొక్క కంపెనీ వల్ల కూడా జ్ఞానం వచ్చింది. ఒక గేట్ మ్యాన్ దగ్గర కూర్చున్నప్పుడు మీరు అపూర్వమైన శాంతిని పొందుతారు. మీరు తెలియకుండా మీ ఎఫర్ట్ లేకుండా మీకు శాంతి వస్తుంది. తర్వాత క్షమాగుణం కలిగి ఉంటారు. మనం తొందరగా వేడెక్కి అలవాటు ఉంది మనకి. ఎవరైనా చిన్న మాట అంటే మనం భరించలేం, భగవద్గీత ఏమర్థం అవుతుంది మనకి? ఎవరైనా చిన్న మాట అన్నారనుకోండి మనం భరించలేం, ఇంకా భగవద్గీత ఏమర్థం అవుతుంది మనకి? అర్థం కాదు. రమణస్వామి గురించి ఎవరు చెడ్డగా పుస్తకం రాశారు, వాళ్ళ క్షమాగుణం ఎలా ఉంటుందో చూడండి. రమణస్వామి గురించి ఎవరో చెడ్డగా ఒక బుక్ రాశారు, రాసి ఆయన పోస్ట్ చేశారు, రమణస్వామితో పోస్ట్ చేశారు. పోస్ట్ చేస్తే అది అంతా చదివారు, చదివన్నారు రమణస్వామి ఇది బయట చేసి ఈ పుస్తకం మన లైబ్రరీలో పెట్టున్నాడు అన్నారు. అది కూర్చుని వాళ్ళు ఏమన్నారు, స్వామి ఏంటి మీ మీద చాలా జాతిగా రాశారు పుస్తకం, దాంట్లో బయట చేసి పైగా బయట చేసి రమణాసిన లైబ్రరీలో పెట్టమంటారంటే నేను స్వామి అడిగితే రమణస్వామి చాలా గొప్పవాడని రాశారు కొంతమంది పుస్తకాలు. ఓన్ రమణస్వామి బ్యాట్ మ్యాన్ అని వీడు రాశాడు, రమణస్వామి గేట్ మ్యాన్ అని రాసిన వాడికి నేను ఏమన్నా తెలుసా? నీకు కూడా నేను తెలియడం కోసం ఆ పుస్తకాల పక్కన ఈ పుస్తకం కూడా సరి. వాళ్ళు క్షమాగుణం చూడు. అదే యేసుక్రీస్తు కూడా మీరు సహన గుణం చూస్తే యేసుక్రీస్తు సిలువ వేసినప్పుడు కూడా ఆయన సహన గుణం ఎంతో మనకు కనిపిస్తుంది. ఈ క్షమాగుణం గౌతమ బుద్ధుల్లో కూడా చాలా ఎక్కువ కనిపిస్తుంది. అలా అవతార పురుషులు అందరిలో కూడా క్షమాగుణం కనిపిస్తుంది. ఈ గొప్ప గ్రేట్ క్వాలిటీస్ని వాళ్ళు ఆచరించకుండా వాళ్ళు గ్రేట్ తీసుకు రావాలి వాళ్ళు, అది మీరు గ్రహించవలసింది. రామచంద్రమూర్తిని చూడండి, నువ్వు అరణ్యానికి వెళ్ళిపో అని తండ్రి గారు చెప్పినప్పుడు కూడా ఆయన ఫేస్ మారు.
అది జ్ఞాని యొక్క లక్షణం,
అది సిద్ధపురుషుని యొక్క లక్షణం.
గుణాలనేవి కలిగి ఉండటం కూడా తపస్సుడు సమానం.
సంతుష్ట సతతం యోగి ఎప్పుడు కూడా సంతోషంగా ఉండేవాడు. కొంతమంది ఎప్పుడూ సంతోషంగా ఉంటారు, కొంతమంది ఎప్పుడు దుఃఖంగా ఉంటారు.
అంటే భగవంతుడి దైవ లక్షణాల్లో ఏం చెబుతున్నాడంటే ఎప్పుడు సంతోషంగా ఉండమంటున్నాడు. ఇంచేదంటే సంతోషం కనుక లేకపోతే దుఃఖం అనేది మనుషులను వైటాలిటీని తినేస్తుంది. ఎప్పుడు కూడా సంతోషం అవసరం. యోగి అంటే ఎప్పుడు జ్ఞానపరుడుగా ఉండు. రమణ మహర్షి గారిని ఏమండి మీరు యోగాభ్యాసం ఎంతకాలం చేశారని ఒకసారి అడిగారట. అయితే నాకు వియోగం ఎప్పుడుందన్నారు. వియోగం ఉన్నవాడికి యోగం, విభక్తి ఉన్నవాడికి భక్తి. కానీ నాకు విభక్తి లేదు, వియోగం లేదు. విభక్తి ఉంటే భక్తి ప్రశ్న, వియోగం ఉంటే యోగం ప్రశ్న. నాకు విభక్తి లేదు, వియోగం లేదు. స్వభావానికి భక్తి మార్గంలో కూడా ఎవరైనా కొన్ని అభివృద్ధిలోకి వస్తాను, మీరు చాలా పైకి వస్తున్నారండి అంటారు. రమణ స్వామి చదువుకున్నటువంటి ఒక పోలీస్ ఓపెనెంట్ కూడా ఒకసారి రమణ మహర్షి గారికి వచ్చి ఇలాగ అన్నారు, మీరు చాలా పైకి వెళ్ళి పైకి వెళ్ళలేదు కదా, లోపలికి వెళ్ళాను. నేను పైకి వెళ్ళలేదు, నేను లోపలికి వెళ్ళాను. అంటే భగవంతుడు ఎక్కడున్నాడు? మన హృదయంలో ఉన్నాడు. అంటే మన హృదయంలో దిగితేరైన దర్శనం ఇచ్చింది భగవద్గీత. ఏం చెప్పాడు? ఆయన అడ్రస్ చెప్పాడు కదా మనకి, ఎక్కడ చెప్పాడు? నేను ఆకాశం ఉన్నా అని చెప్పాడా? నేను ఎక్కడ పైన ఉన్నా అని చెప్పాడా? నేను అందరి హృదయాల్లో ఆత్మగా ప్రకాశిస్తున్నాను భగవంతుడు తన అడ్రస్ చెప్పాడు కదా. ఇంకా పైకి వెళ్తాను, అందరి హృదయాల్లోని నేను ఆత్మగా ప్రకాశిస్తున్నానని తన అడ్రస్ స్పష్టంగా తానే చెప్పుకున్నాడు. పోయి నీకు ఎక్కడైనా భగవద్గీత నేను కత్తర్తో ఉన్నాను, రామేశ్వరంలో ఉన్నాను, కాశీలో ఉన్నాను, కాళహస్తిలో ఉన్నాను ఇలా చెప్పాడు, అంతర్వేశంలో ఉన్నాను ఇటువంటి చెప్పాడు. నీకు తన అడ్రస్ అందరి హృదయాల్లోని ఆత్మరూపంలో నేను ప్రకాశిస్తున్నాను. ఇప్పుడు ఆత్మరూపంలో ప్రకాశిస్తున్నానని చెప్పి మీరు ఆత్మయ్య ఉన్నారు. అందరి హృదయంలోని ఆత్మగా ప్రకాశిస్తున్నానని చెప్పాడు, చెప్తారా? మీరు ఆత్మయ్య ఉన్నారు అని చెప్పాడు. అంచేత మన స్వరూపం ఏమిటి? ఆత్మే. ఎప్పుడు స్వరూప దృష్టి ఉన్న వాడికి ఎప్పుడు సంతోషంగా ఉంటుంది. ఎవరికైతే స్వరూప దృష్టి ఉందో వాడే ఎప్పుడు సంతోషంగా ఉండదు. అంచేత భగవంతుడు చెప్పేది సంతిష్ట సతతం యోగి యథాత్మ అంటే నేను స్వాధీనం చేసుకో, అంటే అణిగిన స్వభావం కలిపడై ఉండు, నమ్రత కలిగి ఉండు, మన ఇంద్రియాలని మన మనస్సుని మన అహంకారాన్ని మన స్వాధీనంలో పెట్టుకోవాలి. మన ఇంద్రియాలని మన స్వాధీనంలో పెట్టుకోవాలి, మన మనస్సుని స్వాధీనంలో పెట్టుకోవాలి, మన అహంకారాన్ని స్వాధీనంలో పెట్టుకోవాలి. ఎందుకు పెట్టుకోవాలి స్వాధీనంలో? భగవంతుడు ఇంకో చోట ఏమన్నాడంటే రాగం పనికిరాదు, భయం పనికిరాదు, క్రోధం పనికిరాదు అని చెప్పాడు. ఏమన్నా నా క్రోధం ఉంటే నష్టం ఏంటి మూర్తి గారు? ఏమన్నా కోపం ఎందుకు ఉండకూడదు? వేత రాగ భయ క్రోధ, కోపం విడిచిపెట్టు, భయం విడిచిపెట్టు, రాగం విడిచిపెట్టు అని చెప్పాడు. ఏ నాకు రాగం ఎందుకు ఉండకూడదు? ఎందుకు విడిచిపెట్టాలి? కానీ భగవంతుడు చెప్పాడనుకోండి, ఎందుకు విడిచిపెట్టాలి? రాగం ఉంటే మనిషికి దుఃఖం వచ్చిపోయారు, భయం ఉంటే మనిషి దుఃఖం తప్పనిసరిగా వస్తుంది, కోపం వస్తే మనిషికి వెంటనే దుఃఖం వస్తుంది. నీకు దుఃఖం వస్తుంది కాబట్టి అది నీకు గీ వచ్చి మరి ఇంట్లో అనగా బండి ఎలా వస్తుందో. నీకు రాగం ఉంటే దుఃఖం వచ్చేస్తుంది, భయం ఉన్న మనిషికి ప్రతి వాడికి దుఃఖం వస్తుంది. నీకు దుఃఖం వస్తుంది కాబట్టి నువ్వు విడిచిపెట్టుకుంటున్నాడు, కానీ నువ్వు విడిచిపెట్టకపోతే వాసుదేవ స్వామికి వచ్చే నష్టం. అలాగే క్రోధం ఉందనుకోండి, నీ క్రోధం ఉంటే నీకు దుఃఖం వస్తుంది. క్రోధం ఉన్న మనిషికి దేవంతరమై ఉండదు. నీకు ఇప్పుడు కూడా మన కోపం వచ్చిన 10 నిమిషాలు మాట్లాడటం మౌనంగా ఉంటాం మంచిది. కాలు జారింది అనుకుని వెనక్కి లాక్కోవచ్చు, కానీ మాట జారితే వెనక్కి తీసుకోవచ్చు. అంటే మాటల విషయంలో బహు జాగ్రత్తగా ఉండాలి, అది కూడా తపస్సు. జాగ్రత్తగా మాట్లాడటం కూడా ఒక తపస్సు. మహాత్మా గాంధీ గారు ఆ 2 అధ్యాయం స్థితప్రజ్ఞ లక్షణాలు రోజు చదివేవాడు. స్థితప్రజ్ఞ లక్షణాలు అంటే నాకు చాలా ఇష్టం. నాయకులు అందరూ చేసి చదివించేవాడు ఆయన, ఆయన చదివివాడు చదివించేవాడు ఆయన. గీత చదవటం పుణ్యమే, చదివించడం కూడా పుణ్యం. ఈ స్థితప్రజ్ఞ లక్షణాల్లో నీకు ఎంతసేపు ఏం చెప్పాడు భగవంతుడు? ఇంద్రియ నిగ్రహం కావాలి, ఇంద్రియ నిగ్రహం కావాలి, ఇంద్రియ నిగ్రహం కావాలని చెప్పాడు. ఏమిటి ఇంద్రియ నిగ్రహం వల్ల? ఇంద్రియ నిగ్రహం లేని వాడికి జ్ఞానం రాదు, ఇంద్రియ నిగ్రహం లేని వాడికి సమాధి స్థితి రాదు. నీకు 90 డిగ్రీలు ఉండొచ్చు, 90 PhDలు ఉండొచ్చు, 90 డాక్టరేట్స్ ఉండొచ్చు, లేదా ఐశ్వర్యం ఉండొచ్చు, మీరు దేశానికి చక్రవర్తి అయి ఉండొచ్చు, కానీ ఎన్ని ఉన్నా సరే, కానీ ఎవరికైతే ఇంద్రియ నిగ్రహం లేదో వాడికి సమాధి స్థితి రాదు, వాడికి జ్ఞానం రాదు, వాడు మోక్షానికి అర్హుడు కాదు. పంచేంద్రియ కలులు నదిలో నా దూరుచో, నదిని నువ్వు ఉండబోయి అరుణాచల. రమణ మహర్షి గారు అక్షమణం వల్ల చూశారు. అంటే ఇంద్రియాలు ఈ దొంగలు, ఇంద్రియాలు రాక్షసులు. మన శాంతిని పోగొట్టి మన ఇంద్రియాలే, మనం దుఃఖాన్ని తీసుకొచ్చి కూడా మన ఇంద్రియాలు. కొంతమంది శ్రద్ధగా వింటారు, ఈ 9 రకములు మళ్ళీ శకంలోకి వెళ్ళిపోతా ఉంటారు సినిమాలు. అంటే మిమ్మల్ని సినిమాలు చూడొద్దని అదక్కది నేను చెప్పింది. అంటే మీరు మరణం చేస్తే మీకు ఆ డిజైర్ రాదు. గుళ్ళు కట్టించడం, గోపురాలు కట్టించడం మెయిన్ కాదు, సబ్జెక్ట్ ఏం చేయాలి? శ్రవణం చేయాలి, ఎందులో మనం చేయాలి. అలా అజ్ఞానం పోతుంది, కానీ ఒక విగ్రహం వల్ల లోపల ఉన్న అజ్ఞానం పోదు. మనం ఏమనుకుంటున్నాం? ఇంటికే అన్నం తింటాం, 2 పూట్లు అదే ఆహారం అనుకుంటున్నాం. కాదు, మీరు చెవులతో మాటలు వింటున్నారు కూడా అది కూడా తింటే, మీరు కళతో సినిమాలు చూస్తున్నారు కూడా అది కూడా తింటే, మీరు కళతో సినిమా చూసినప్పుడు మీకు మంచి విషయాలు వస్తూ ఉంటాయి, చెడ్డ విషయాలు చూస్తూ ఉంటారు, మంచి విషయాలు చూస్తుంటారు. చెవులతో మాటలు వింటున్నప్పుడు మంచి విషయాలు వింటూ ఉంటారు, చెడ్డ విషయాలు వింటూ ఉంటారు, అది కూడా పుట్టితో సమానం. అంటే గాంధీ గారి దగ్గర ఎప్పుడు మూడు కోతుల బొమ్మ ఉంది, అంటే నోరు మూసుకునే కోటి అని చెప్పి చెడ్డ మాట్లాడొద్ద, కళ్ళు మూసుకునే కోటి అని చెప్పి చెడ్డ చూడొద్ద, చెవులు మూసుకునే కోటి అని చెప్పి చెడ్డ వినొద్ద. ఇంక చెవుల ద్వారా వచ్చింది మనకు ఫుడ్డే, కళ్ళతో మనం చూసింది ఫుడ్డే, నోరుతో తీసుకునేది ఫుడ్డే. అంటే మూడు కోతుల బొమ్మ అయితే ఉండే పెట్టుకున్నవాడు. మనం ఏం చేస్తున్నాం అంటే లోపలికి వెళ్ళి చూసుకుంటాం, బయటకు వచ్చి చూసుకోం. మాటల విషయంలో కూడా బహు జాగ్రత్తగా ఉండాలి, అది కూడా తపస్సు. ఎంతవరకు మాట్లాడాలి, ఎంతవరకు మాట్లాడకూడదు అనే నియమబద్ధంగా మాట్లాడటం కూడా ఒక తపస్సు. దృఢ నిశ్చయ, దృఢమైన విశ్వాసం కలిగి ఉండాలి. అంటే వ్యావరింగ పనికిరాదు, భగవంతుడి ఎందు భగవంతుడి చెప్పిన మాటలేందు మీకు దృఢమైన విశ్వాసం చాలా అవసరం, విశ్వాసం చాలా అవసరం. చదువు కంటే కూడా విశ్వాసం గొప్పది, చదువు కంటే కూడా విశ్వాసం చాలా గొప్పది. భగవంతుడు ఉన్నాడు, భగవంతుడి అస్తిత్వం పట్ల పరిపూర్ణమైన విశ్వాసం మనం కలిగి ఉండాలి. ఇంకేటంటే అసలు మనలో ఉన్న పాపమే భగవంతుని లేడని అనిపిస్తాను అన్నమాట. నిజంగా భగవంతుని లేకపోవడం కాదు, మనలో ఉన్న పాపమే, మనలో ఉన్న దోషమే భగవంతుని లేడని మన మనస్సు చేత అనిపిస్తాం. ఇప్పుడు ఇంకోటి మీకు చరిత్రను కూడా విశ్వాసం, అది లోపల ఉన్న దోషం. వాడు భగవంతుడు ఉన్నాడా లేదని డౌట్ వస్తున్నాడు కూడా మీకు, అది కూడా లోపల మనలో ఉన్న దోషం. ఈ లోపల పాప దోషం ఉండి భగవంతుడు ఉన్నాడా లేని అనుమానం కలిగిస్తాం. దీని కనుక లోపం మన ఉదయంలో ఉన్న పాపమే కదా. అంటే భగవంతుడు ఏం చెప్పాడు, ఎవడైతే పాపం లేదు, ఎవడైతే ఇంద్రియాన్ని నిగ్రహించుకున్నాడో, ఎవడైతే తన జ్ఞానాజ్ఞ వల్ల సమస్త పాపాన్ని భస్మం చేసుకున్నాడో వారికి నా స్వరూపం తెలుస్తుందని చెప్పాడు. మన గోళ్ళు ఎంతసేపు సత్యాన్ని తెలుసుకోవాలని గోల్ అయి ఉండాలి. మనం ఎక్క బాగుంది కాదు, గోల్ బాగుండి ఉండాలి. ఏది మన గోళ్ళు, పూర్తే మన గోల్ సత్యమే మన కర్మ. సత్యానికి మించిన మతం కానీ, సత్యానికి మించిన గురువు కానీ, సత్యానికి మించిన కులం కానీ లేని. కొంతమంది భగవద్గీతలో చెప్పిన విషయాలను విమర్శిస్తూ ఉంటారు. ఎలా విమర్శిస్తారంటే ఒక అతని మధ్య ఒక హేతువులో దాన్ని ఏమడిగా అంటే, దాన్ని చాతిరి వర్ణాల గురించి చెప్పాడు భగవద్గీతలో. ఈ చాతిరి వర్ణ వ్యవస్థ ఏంటంటే భగవద్గీతలు ఇట్లా మనం చెప్పాను, ఒక హేతువాడు అడిగాడు. ఏదైనా కృష్ణుడికి తప్పుకొని ఇప్పుడు నాలుగు వర్ణాలు చెప్పాడు. ఇప్పుడు భారతదేశంలో 40 వర్ణాలు ఉన్నాయి, మాట ఏం చెబుతావు? 4 వర్ణాలని విమర్శిస్తున్నావు. ఇప్పుడు భారతదేశంలో 40 వర్ణాలు ఉన్నాయి, మాట ఏం చెబుతావు? ఇప్పుడు ప్రజెంట్ నీ ఏంటి హేతువాడు సాధించింది? ఆనాటి సమాజ వ్యవస్థను బట్టి, వాళ్ళు చేసిన వర్క్ని బట్టి ఏర్పడ్డాయి. ఇప్పుడు చెప్పులు కుట్టేవాడు ఉన్నాడు, అది చెప్పులు అవసరం లేదా? అందరికీ చెప్పులు కావాలి, చెప్పులు కుట్టేవాడు ఉండాలి. అది రష్యాలో ఉండాలి చెప్పులు కుట్టేవాడు, అమెరికాలో ఉండాలి, ఇండియాలో ఉండాలి చెప్పులు కుట్టేవాడు. అది చెప్పులు కుట్టేవాడు ఉండాలి. చెప్పులు కుట్టేవాడిని ద్వేషించకో, చెప్పులు కుట్టేవాడు తక్కువగా చూడమని మనం శాస్త్రం చేయడం లేదు. మనం ఏం చేస్తాం, మనలో పొరపాటు ఎక్కడ, మనకు చెప్పులు కావాలి, చెప్పులు కుట్టేవాడిని ద్వేషించాలి, చెప్పులు కుట్టేవాడిని తక్కువగా చూడాలి. ఇది మన వీక్నెస్, అది తప్పది. మనసానికి 4 కోళ్ళు ఎలా ఉన్నాయో ఈ సమాజం దేవస్థానం అంటే చాతివర్ణం పెడితే పోని కృష్ణుడు తప్పు చెప్పాడు, లేదా వ్యాసుడు తప్పు రాశాడు అని నిజం. ఇప్పుడు ఈ రోజున ఎంత మోడర్న్ సైన్స్ వచ్చేసింది, ఎంత మోడర్న్ బేస్, ఎంత పుక్కుడు పురాణాలు అనుకున్న పరిస్థితులు, ఈ రోజున భారతదేశంలో 8 వర్ణాలు 40 వర్ణాలు ఉన్నాయి, 4 పక్కన సొన్న చేరిండే, దీనికి ఏం చూస్తుంటారు మాట్లాడే యూత్ వాళ్ళు? పూర్వం ఇంకా ఇప్పుడు 4 వర్ణాలతో సరిపెట్టారక, ఏమన్నా వర్ణాలు ఏంటి? సైన్స్ పెరిగిపోయింది, టెక్నాలజీ పెరిగింది, మాట్లాడుతుంది చోటి సైన్స్ పెరిగిపోయింది, టెక్నాలజీ పెరిగిపోయింది. ఏది సైన్స్ పెరిగిపోయింది, టెక్నాలజీ పెరిగిపోయింది? సైన్స్ టెక్నాలజీ అనేది హ్యూమన్ బాడీ కంఫర్ట్ తీసుకొస్తుంది, కానీ హ్యూమన్ మైండ్ కంట్రోల్ తీసుకురాదు. ఏ సైన్స్ మైండ్ కంట్రోల్ తీసుకురాదు, ఏ టెక్నాలజీ మైండ్ కంట్రోల్ తీసుకురాదు. సో ఇవన్నీ బాగు చేసింది ఏంటి సామాజిక వ్యవస్థని? 40 వర్ణాలు ఎదుగులో పెట్టి కూర్చున్నావా? ఇదంతా విమర్శలో దోషమే. విమర్శన దృష్టి కూడా కన్స్ట్రక్టివ్ గా ఉండాలి. మనం నేర్చుకునేది ఇలా ఉండాలి, మీరు నన్ను విమర్శించినా నేను మిమ్మల్ని, అది నేర్చుకునేది ఇలా ఉండాలి. నిర్మాణాత్మక విమర్శ కూడా నిర్మాణాత్మకంగా ఉండాలి. ఏ తప్పుతుందండి, ఏ కంట్రీలో ఏది తప్పుతుంది? చెప్పులు కుట్టివాడు తప్పుతాడా, లేదా బట్టలు కుట్టివాడు తప్పుతాడా, లేదా వ్యవసాయదారుడు తప్పుతాడా? ఏది తప్పుతాడు? మన కాళ్ళు ఉన్నాయి, చేతులు ఉన్నాయి, చేతులు ఎక్కువ గౌరవించి కాళ్ళు తక్కువ గౌరవిస్తున్నావా? కాళ్ళకు రోగం వస్తే వైద్యం చేయించుకుంటున్నాం, చేతులకు రోగం వస్తే వైద్యం చేయించుకుంటున్నాం. నా చేతులు ఎక్కువ, నా కాళ్ళు తక్కువ, మీరు ఎవరైనా అనుకుంటున్నారండి? అలాగే సమాజంలో సామాజిక వ్యవస్థ చెప్పాడు, కానీ కొంతమంది తక్కువ రోజులు భగవంతుడు ఏం చెప్పలేదు. ఇక్కడ నీ సైన్స్ ఏం చేసింది, ఇలా 40 వర్ణాలు తెచ్చిపెట్టింది, నీ టెక్నాలజీని ఏది కాదు, ఇలా 40 వర్ణాలు తెచ్చిపెట్టి 4 వర్ణాలు విమర్శిస్తున్నాను. అందుచేత అర్థం చేసుకోవటంలో లోపం విమర్శ వస్తుంది. అర్థం చేసుకోవడం ఎవరు సొమ్మండి? ప్యూరిఫైడ్ మైండ్ అనేది అది అర్థం చేసుకోవడం తప్పస్సు, నిజమైన తప్పస్సు. ముందు సబ్జెక్ట్ని అర్థం తీసుకోవాలి. ఒక్క బుద్ధికి విపరీత బుద్ధికి దోషం ఉంటే వాడికి ఎలా అర్థం అవుతుంది? అర్థం అవుతుంది. అంచేత ఇప్పుడు ఏం చెబుతున్నాడు, పాపాలు పోగొట్టుకోవాలి మనిషి. భగవంతుని స్మరించడం వల్ల మీరు నామ సంకీర్తనం చేస్తున్నారు, భజన చేస్తున్నారు, ఇవన్నీ ఎందుకు మనలో ఉన్న దోషాలు పోవటం? మన మనసు పవిత్రం అవుతుంది. శరీరానికి నీళ్ళు ఎటు ఉంటాయో, శరీరానికి స్నానం ఎటు ఉండదో, మనస్సుకు ప్రార్థన కూడా స్నానం. అది ఏమిటి, ఈ మధ్యన ఒకరు అన్నారు, అంటే బాగానే కానీ జిడ్డు కష్టపడుతున్నారు వాళ్ళు, బాగానే చేస్తున్నారు కానీ శంకరాచార్య వాడు స్తోత్రాలు ఏంటి అన్నాడు. ఒక స్తోత్రాలు ఎందుకు? మనిషిని తన దుఃఖాన్ని దూరం చేయడానికి స్తోత్రాలు ప్రేరేపించి వచ్చాయి. నీకు విగ్రహం కూడా నిగ్రహం కోసం పెట్టారు.
అంటే మనం భగవంతుని స్తోత్రం చేయటం వల్ల, భగవంతుని మనం ప్రార్థన చేయటం వల్ల మన మనస్సు సంస్కరింపబడి మన మనసులో ఉన్న దోషాలు కూడా కొన్ని పోయి మన మనసులో ఉన్న దుఃఖం కూడా పడిపోయి అది కూడా దుఃఖం దూరం అవడం కోసం స్తోత్రాలు పెట్టారు. గాంధీ గారి కంటే ధైర్యవంతుడు ఎవరున్నాడు ఈ దేశంలో? ఆయనకు చిన్నప్పుడు భయం వేసేదాన్ని ఏం చెప్పారు, ఇంట్లో వాళ్ళు కొంతమంది ఆయనకి రామనామాన్ని స్మరించుకుని భయం పోతుందని చెప్పారు. అప్పటి నుంచి రామనామాన్ని ప్రాక్టీస్ చేశాడు, భయం పోయింది. మన లోకంలో ఒక పొరపాటు అభిప్రాయం ఉంది, రజోగుణం ఉన్నవాళ్ళందరినీ మనం ధైర్యవంతులు అనుకుంటాం, తప్పు. సత్వగుణం ఉన్నవాళ్ళే ధైర్యంగా ఉండాలి. తరచైనది మనం ఇరువురి కేకలేసి వాళ్ళని చూసి వీళ్ళందరూ ధైర్యవంతులు అనుకుంటాం, కాదు. రజోగుణం ఉన్నవాడు ధైర్యవంతుడు కాదు, సత్వగుణం ఉన్న మనిషి ధైర్యంగా ఉండాలి. రజోగుణం ఉన్న మనిషి, తమో గుణంలో ఉన్న మనిషి ధైర్యంగా ఉండలేడు అసలు. అంటే ఇక్కడ స్వామి ఏం చెబుతున్నారు, వాసుదేవ స్వామి, దృఢ నిశ్చయ, నువ్వు దృఢమైనటువంటి సంకల్పం కలిగి ఉండు, అనుమానం ఏం పెట్టుకోవద్దు, సందేహం ఏం పెట్టుకోవద్దు, శ్వాస పోయినా విశ్వాసం పోకూడదు. నీకు చివరి రోజులో నీ భూమి మీద చేసిన ప్రయాణంలో నీ శ్వాస పోయినా సరే భగవంతుని మీద ఉన్నటువంటి విశ్వాసం అది సదలకూడదు. అటువంటి దృఢ నిశ్చయం కలిగి ఉండు. వ్యావరింగ పనికిరాదు. కళ్ళకి వ్యావరింగ స్టేట్ లో ఉన్నావు, నీలో లోపల దోషం ఉన్నట్టే, అది పోగొట్టుకోవాల్సిందే. దృఢమైన సంకల్పం కలిగి ఉండు అని చెప్తున్నాడు. నయర్పిత మనోబుద్ధి, నీ మనస్సుని బుద్ధిని నాకు సమర్పించు అంటే ఆయన మరమచ్చేస్తాడు. ఏదో ఇప్పుడు ఇస్తే కదా మన ప్రపంచానికి ఇస్తున్నాం, మన మనస్సుని బుద్ధిని భగవంతుడికి ఇప్పిస్తున్నాం. నిరంతరము లోకమే కదా, లోకంతో కదా మనం ఆలక్షేపంగా చేసేది. నీ మనస్సును నీ బుద్ధిని నాకు సమర్పిస్తే నేను దాన్ని బాగు చేస్తాను, సమర్పించు అంటే దాని అందరూ నాకు సమర్పించడం అంటే నిరంతరం నన్ను స్మరించడం వల్ల, లోకాల యొక్క విషయాలు చింతించకుండా ఎక్కువ ఆత్మను చింతించడం వల్ల కూడా మనసుకు పవిత్రత కలుగుతుంది. చదువు లేనివాడు భగవంతుని దర్శించవచ్చు, ధనం లేనివాడు భగవంతుని దర్శించవచ్చు, కానీ పవిత్రత లేని వాడు, ఏకాగ్రత లేనివాడు భగవంతుని దర్శించలేదు. రామకృష్ణ పరమహంస గారికి సంతకం కూడా కలిగితే పెట్టడం చేతగా, అయితే ఆయన మాటలకి అంత శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? ఆయన జగద్గురు ఎలా అయ్యాడు మరి? కేవలం పవిత్రత. అంటే మీరు రాజుల బ్రాహ్మల అది కాదు ఇక్కడ సమస్య. మీరేమో శివుని ఆరాధిస్తున్నారా లేదా విష్ణువుని ఆరాధిస్తున్నారా అది కాదు సమస్య. మీరు అమెరికన్సా ఇండియన్సా అది కాదు ఇక్కడ సమస్య. మీరు ఎంతవరకు పవిత్ర, బైబిల్లో ఒక మాట, హృదయ శుద్ధి గలవాడు ధన్యుడు, వాడు దేవుని సూచితుడు. మత్తలేని జీవితం ఎవడైతే జీవిస్తున్నాడో, లోకం ఎవడ హృదయంలో లేదు, ఎవడైతే పరమ పవిత్రుడో వాడు దేవుడి కోసం వేడికే ఎక్కర్లేదు, దేవుడు వీడి కోసం వేడికేస్తాడు. మనం మన హృదయం కనుక పవిత్రవంతంగా ఉంటే మనం దేవుడి దగ్గరికి వెళ్ళక్కర్, దేవుడే మన దగ్గరకు వస్తాడు. మనిషి పరమ పవిత్రుడే ఉండాలి, అదే సీక్రెట్. ఇందులో ఆధ్యాత్మిక విద్య నేను చాలా కాలంగా ప్రయాణం చేస్తున్నాడు, ఎక్కడ అభివృద్ధి కనపడటం లేదు అంటారు కొంత. అభివృద్ధి కనపడటం లేదు మీకు ఎలా తెలుసు? అసలు ఆధ్యాత్మికంగా మన అభివృద్ధి అవుతుందో లేదో మనం మనం కొలుచుకోలేము. అయితే మీరు చదివేటప్పుడు కూడా మీ మనసు అక్కడ ఉంచాలి. అంటే మీరు లాంఛనం కోసం, మీరు లాంఛనం కోసం పూజ చేసి లాంఛనం కోసం మరి చదువుతుంటే మటుకు మీకు అమాయక స్థితి మీకు రాదు, మనసును జయించే స్థితి మనకు రాదు. అర్జునుడికి ధనం చేయడానికి పేరు, అంటే ధనాన్ని జయించాడని అర్థం. ధనాన్ని జయించాలంటే ధనం మీద ఆశ లేదు. ఇక్కడ నీ బుద్ధిని నీ మనస్సుని నాకు అర్పించు. ఎవరైతే నాకు భక్తుడిగా ఉంటున్నాడో వాటిని నాకు చాలా ఇష్టం. డివోషన్ కూడా ప్రాక్టీస్ చేయాలి. డివోషన్ వల్ల మనకు కలిసి వచ్చేది ఏంటి? ఏకాగ్రత వస్తుంది. భక్తి వల్ల కూడా ఏకాగ్రత వస్తుంది. ప్రహ్లాదుడు చూడండి, గొప్ప ఏకాగ్రత. నీకు ప్రహ్లాదుల్లో ఉన్న ఏకాగ్రత నీకు ఎక్కడా కనపడదు. ఆయనకి ఇంత ఏకాగ్రత ఎలా వచ్చింది? కేవలం డివోషన్ వల్ల వచ్చింది. తర్వాత ఎవరైతే యస్మానో ద్విజతో లోకో, ఎవడైతే లోకాన్ని భయపెట్టడం, లోకాన్ని చూసి ఎవడైతే భయపడ్డో, అంటే ఏంటి ఇక్కడ లోకం అంటే జనం. మనం ఎదురవాళ్ళని భయపెట్టకూడదు, ఎదురవాళ్ళ వల్ల మనం భయపడకూడదు. ఎదురవాళ్ళని మనం భయపెట్టకూడదు, ఎదురవాళ్ళ వల్ల మనం భయపడకూడదు. అలా ఎవరైతే ఉంటున్నారో కొంతమందికి వారంలో ఏంతనం ఉంటుంది, ఆ గుణం కూడా చాలా చెడ్డ గుణం. దాన్ని కూడా విడిచిపెట్టే, తర్వాత భయం విడిచిపెట్టే, తర్వాత ఉద్వేగం ఆవేశం విడిచిపెట్టే, కొంతమంది తొందరగా ఎమోషన్కి గురవుతూ ఉంటారు. అది కూడా మనకు జ్ఞానానికి దూరం అవుతాం. మనం ఆవేశపడకూడదు జీవితంలో. ఇంకేదైనా ఆవేశపడుతున్నాం అనుకున్న ఆలోచనకు దూరం అవుతాం. ఎంతవరకు అయితే ఆవేశం పడ్డాము అంతవరకు ఆలోచనకి దూరం అవుతాం. అంటే ఆలోచన చాలా ముఖ్యం. కొంతమంది ఆలోచన ప్రధానంగా జీవిస్తారు, కొంతమంది ఆవేశం ప్రధానంగా జీవిస్తారు. జీవితంలో కావాల్సిన ఆవేశం కాదు, ఆలోచన. ఇలా భగవంతుడి గుణాలు చెబుతున్నాడు చూడండి, నిలువు బొట్టు పెట్టుకుంటే నాకు ఇష్టడు, లేదా అడ్డం బొట్టు పెట్టుకుంటే నాకు ఇష్టడు, మీరు శివాలయంలో వెళ్తే నాకు ఇష్టడు, లేదా విష్ణువాలయంలో వెళ్తే నాకు ఇష్టడు, ఇలా అని చెబుతున్నాడు అక్కడ. గుణాలు చెబుతున్నాడు. ఈ గుణాలు ఎవరు అవుతున్నాయో వాడంటే నాకు ఇష్టం అంటున్నారు. ఇది మీరు అర్థం చేసుకోవాల్సింది. మీరు స్త్రీలంటే నాకు ఇష్టలు, పురుషులంటే నాకు ఇష్టలు, మీరు చదువున్న వాళ్ళంటే ఇష్టలు, చదువు లేని వాళ్ళంటే నాకు ఇష్టం ఉండదు, ఇటువంటి మాటలు ఎక్కడైనా చెబుతున్నాడు అన్నట్టు. లేదా నాకు రాజులంటే ఇష్టలు, లేదా కాపులంటే ఇష్టం ఉండదు, ఇటువంటి మాటలు ఎక్కడైనా చెబుతున్నాడు. చక్కటి పాలిటీస్ చెబుతున్నాడు. ఈ గుణాలన్నీ చెప్పి ఈ గుణాలు ఎవరిలో ఉన్నాయో అతనంటే వాళ్ళంటే నాకు చాలా ప్రేమ, వాళ్ళంటే నాకు చాలా ప్రియులు, వాళ్ళు నాకు బిలవడ్డు అని చెబుతుంది. అంటే ఏంటంటే క్వాలిటీస్ మనం అభివృద్ధి చేసుకోవాలి. అన్నింటిలోకి బ్యాడ్ క్వాలిటీ ఏంటంటే అసూయ. ఇంకా లోపిత్వంలో మనకు 2 రూపాయలు కలిసి వస్తాయి. అసూయలు ఏమి కలిసి రాదు. మనం చూసి అసూయపడతాం, నాకేం కలిసి వస్తుంది? ఏమి కలిసి రాదు. అర్జునని వాళ్ళు అసూయ వాళ్ళు అనసూయ అని చెప్పి నీకు చెప్పి చెబుతున్నాను. అది గొప్ప గుణం ఉండాలి అర్జునం. అంటే అసూయ అనేది కూడా మనకి పనికిరాదు. అనపేక్ష, అపేక్ష లేని వాళ్ళు. అపేక్ష లేకుండా మనం ఉండగలం, అపేక్ష లేకుండా జ్ఞానం ఉండగలం.
అపేక్షారహితుడై ఉండాలి మనిషి. నువ్వు అపేక్ష పెట్టుకున్నావు అని మనసు బహిర్మతం అవుతుంది, మనసు బహిర్మతం అయితే నువ్వు ఆత్మ కావాలి. ఒకసారి రమణ మహర్షి గారు బ్రాహ్మలు, ఒకసారి పంతులు గారు వచ్చారండి, వచ్చి ఏమన్నారంటే ఏమన్నా మీరు మేము బ్రాహ్మలే ఉన్నాం బాబా అన్నారు. సరిసరే నీ వయసు నా వయసు ఒకటే అన్నారు. సరిసరే నీ గోత్రం నా గోత్రం మా గోత్రం ఒకటే అన్నారు. సరిసరే అన్నారు. కలర్ కూడా నీ కలరు మా కలరు ఒకటి అన్నారు. సరిసరే అన్నారు. ఊరు కూడా నీ ఊరు మా ఊరు ఒకటి అన్నారు. సరిసరే అన్నారు. వయసు కూడా నీ వయసు నా వయసు ఒకటి అన్నారు. సరిసరే అన్నారు. అంతే ఇంకా మీరు మర్చిపోయారా చెబుతున్నారు కదా, అన్నీ చెప్పేశాను స్వామి అన్నారు. అప్పుడు బలం అన్నారు, ఒకటి మర్చిపోయారు, నీలోను నాలుగు ఒకటి ఆరు నాలుగు మర్చిపోయారు. అప్రధానమైన విషయాలన్నీ చెప్పాడు, ముఖ్యమైన విషయం ఏదైనా చెప్పలేదు మర్చిపోయారు. అంటే ప్రధానమైన విషయం ఆత్మ విషయం ఎందుకు వచ్చేసారు, మిగతా విషయాలని చెప్పారు. ఇదే మారు మనకి శరీరం నుంచి ముక్తి ఎలా వస్తుంది, ఇష్టం ఉన్నా లేకపోయినా ఏదో రోజు చచ్చిపోతాం కదండి. ఈ శరీరం ఏదో రోజున పోతుంది కదా. కనుక భగవంతుడు చెప్పేది ఏంటంటే గుణాల నుంచి నువ్వు బయటపడుతున్నావు. అసి అయిన గుణం నుంచి, ఈ ఓర్వలైన గుణం నుంచి, ద్వేషం నుంచి ఇటువంటి గుణాలు ఉన్నాయి. వీటిలోని ముక్తిని పొంది నువ్వు, వీటిలోని విడుదల పొంది, వీటిలోని బయటకు రాను. రమణ మహర్షి గారి దగ్గర నేస్తారు వచ్చారండి, ఏదో ఆయన ఇంట్లో కష్టం ఉంది మరణం ఉందామని నేస్తారు వచ్చారు. రమణ మహర్షి గారు సర్వసాధనం ఏంటంటే ఆయన మౌనంగా కూర్చుంటారు, ఎక్కువ మాట్లాడటం తప్పు. ఏం చేశారు ఈ నేస్తారు వచ్చేది, విస్తరాకు కుట్టిడా కుట్టుకుంటున్నారు. మహర్షి గారు ఏమని అడిగారంటే, ఆయన నేస్తారు ఏమని అడిగారంటే, ఏమైనా నేస్తారు యాగ ఎందుకు కుట్టుకుంటామని అడిగారు. భోజనం చేయడానికి కుట్టుకుంటున్నారు. నేను భోజనం చేయకుండా యాగ పడేస్తానుకోండి అంటే ఏమవుతుందన్నారు, ఇంకో ఆకు కుట్టుకోవాలి. అదే విధంగా నేను జ్ఞానం సంపాదించిన శరీరం పడిపోయినా పర్లేదు, జ్ఞానం సంపాదించకుండా శరీరం పడిపోయినందుకు ఇంకో శరీరం. అంటే ఈ గుణాల నుంచి కనుక మనం విడుదల పొందకపోతే అంతకాలం ఈ ప్రకృతిలో తిరుగుతుండదు. ప్రకృతి అంటే మాయ. నేను మిమ్మల్ని ద్వేషిస్తున్నానంటే అదే మాయ. మాయ అంటే ఎక్కడో ఉంటుంది అనుకోకండి. మీరంటే మీరంటే నేను అసూయపడుతున్నాను అనుకోండి, అదే మాయ. ఈ గుణాలే మాయ. ఇంట్లో ప్రకృతి అంటారు. ప్రకృతి మనలోనే ఉంది, మాయ మనలోనే. ఎవడైతే మాయని మాయ చేస్తాడు ఈశ్వరుడు, వాడి జ్ఞానం. అనపేక్ష అపేక్ష లేనివాడు. శుచి అంటే శుచిగా ఉండాలి. అంటే బాహ్య శుచి, లోపల శుచి. లోపల శుచి అంటే మనస్సును శుచిగా ఉంచుకోవాలి, శరీరాన్ని కూడా శుచిగా ఉంచుకోవాలి. భక్తులు అంటే శివుని ముక్కు వేసి కూర్చోమని కాదు, మనస్సు శుచిగా ఉండాలి, శరీరము శుచిగా ఉండాలి. అంటే శుచి అనేది కూడా దైవ లక్షణాల్లో ఒకటిగా భగవంతుడు చెబుతున్నాడు. అంటే నువ్వు శుచిగా ఉండు. దక్షుడు అంటే దక్షుడు అంటే నువ్వు చేసే పని కూడా చాలా బాగా చెప్తుంది. మనిషి ఎవడు ఏ పని చేస్తున్నాడో ఆ పని చక్కగా చేయటమే దక్షత. సమర్థులు ఉండాలి. కాంపిటెంట్ మ్యాన్ అంటే ఏంటి, ఎవడు ఏ పని చేస్తున్నాడో ఆ పని చక్కగా చేయాలి. ఈ మధ్యన కొత్త శ్లోకం మీరు అప్పుడు పేపర్లో చదువుతూ ఉంటారు, దున్నేవాడితే దున్ను. ఈ శ్లోకానికి అర్థం ఉన్నాయండి. దీని ఎందుకో రాజకీయ నాయకులు ఉపన్యాసాలు పేపర్లో నేను గడ్డనిసి వెళ్ళలేదు. దున్నేవాడికి భూమి అయితే అది ఉండేవాళ్ళు అన్నం తినేస్తే మగోళ్ళు కలగడం అన్నం ఉంటుందండి. దున్నేవాడికి భూమి మీరు ఎందుకు మీరు తినేయండి. మామేటండి ఏ శ్లోకం తీయండి. కుట్టేవాడి బట్టలు అంటే మనకు బట్టే ఉండదండి. ఇదండి అభివృద్ధి. ఇదే సౌండ్ మైండ్లో వచ్చే మాటలని అండి, ఓట్ల కోసం చెప్పే మాటలు అసలు మామూలు ఇది నాలుగు రోజులు నిలబడి మాట్లాడి బట్టలన్నీ కుట్టివాడి బట్టలు ఉండేవాళ్ళదేమో అన్నం, దున్నేవాళ్ళది భూమి. ఇంకా మన మాట ఏముంటుంది, ఏం లాజిక్ అండి. ఏమి ఇది సమాజ వ్యవస్థ. వీటిలన్నింటికి పేపర్లో హెడ్లైన్స్. అసలు మనిషి అంటే సన్నజీవి. అందుకే సంఘం సరణం తెచ్చామని చెప్పాడు గౌతమ్ బుద్ధుడు. ఒక మనిషికి ఒక మనిషి అవసరం లేకుండా జీవించలేడు. ఈ పొట్టగలన మనకి అన్నం జీర్ణం చేసేది, నేనే జీర్ణం చేస్తున్నాను కాదు. దీనికి వచ్చి బలం కాళ్ళకు పంపడం, చేతులు పంపడం, తలకాయకు పంపడం, గుండెకాయకు బ్లడ్ పంపడం అంటే అర్థం ఏంటి. ఎవరు ఏ పని చేసినప్పటికీ ఆ పని చక్కగా శుచిగా నిదానంగా చేయటమే అప్పుడు దక్షుడి యొక్క లక్షణం.